ప్రతి చిన్న విషయానికి గాంధీ గారిని రమణ మహర్షి గారిని మనం ఉదాహరణగా తీసుకోక్కర్లేదు. గాంధీ గారేమో తిండుగుడ్డ కట్టు కూర్చున్నారు, రమణ మహర్షి గారు గోచీ గుడ్డ పెట్టు కూర్చున్నారు. వాళ్ళు ఉరికే లైట్ హౌస్ లాంటి వాళ్ళు. ప్రతి చిన్న విషయానికి వాళ్ళని ఆదర్శంగా, ప్రతి చిన్న విషయానికి మన సమాజ పరంగా మాట్లాడేప్పుడు ప్రతి చిన్న విషయానికి వాళ్ళ ఐడియల్స్ వాళ్ళు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, మీ కుటుంబం పట్ల మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తంటే దేశం పట్ల మీకున్న బాధ్యత కూడా మీరు నిర్వర్తిస్తారు. మీ కుటుంబంలో 10 మంది సభ్యులు ఉంటే 10 మంది సభ్యుల పట్ల మీరు డ్యూటీ మీరు చేయలేని వాళ్ళు దేశాన్ని ఏమద్దరిస్తారు? అంచేత ఈవేళ పొద్దున్న ఉత్సవం నాకు నేత్రాలకు ఆనందమైంది. పొద్దున్న చాలా భక్తిగా చేశారు. కార్యక్రమం ఎంతమంది వచ్చారు, ఎంతమంది భోజనం చేశారు, ఎంతమంది సభకు వచ్చారు, ఎంతమంది వక్తలు మాట్లాడారు, ఇవన్నీ రెండో పక్షం. వచ్చిన వాళ్ళు భక్తి శ్రద్ధలతో వచ్చారు, కార్యాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళు భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు, అందరూ నిండు మనస్సుతో వచ్చారు, నిండు మనస్సుతో వెళ్లారు, అందరూ ఆనందించి వెళ్లారు. అది ముఖ్యం. భగవంతుడు మనం చేసే కార్యక్రమం కాదు కేవలం చూసేది, లోపల ఇంటెన్షన్. మనం ఈ పని ఏ భావంతో చేస్తాం దాన్ని బట్టి మనకు స్టేటస్ పెంచుతాడు, స్పిరిచువల్ స్టేటస్. అది భగవంతుడు చేసే పని. మనం ఉడికే బయట ఏదో నుయ్యి తవ్వటం కాలవ తవ్వటం సరిపోదు, ఇంటెన్షన్ కూడా భగవంతుడు చూస్తాడు. ఎక్కడో నుయ్యి తగ్గామనుకోండి, ఆ నుయ్యి కేవలం అక్కడ సెకండరీ, అది ఆ ఇంటెన్షన్ లోపల నుయ్యి మనం ఎందుకు చదివాం, ఆ ఇంటెన్షన్ కూడా చాలా ముఖ్యం. భగవంతుడు దానికి కూడా మార్కులు వేస్తాడు, ఆ తలంపుని బట్టి కూడా మార్కులు వేస్తాడు. అంచేది ఈవేళ ఆనందరాజు గారు పేరు మీద జరుగుతున్నటువంటి శత జయంతి సెంటినరీ సెలబ్రేషన్స్ చాలా చక్కగా చేశారు. కార్యక్రమాలన్నీ కూడా నిండుగా ఉన్నాయి. సభకి సభను సకాలంలో టైం సెన్స్, నాకు టైం సెన్స్ అంటే బాగా ఇష్టం. సకాలంలో సరిగ్గా 9 గంటలకి విగ్రహం ఆవిష్కరణ చేశారు, సభ ప్రారంభించారు, సకాలంలో సభను పూర్తి చేశారు. అంత ప్రతి పని టైంగా చేశారు. లంచ్ కూడా టైంకి ఇచ్చేశారు అందరికీ, అన్ని చక్కగా జరిగింది. టైం సెన్స్ కూడా చాలా ముఖ్యం. భగవంతుడు గీతలో చెప్పాడు, నేను కాలరూపంలో ఉన్నారు. మనం డబ్బు సంపాదించగలం కనుక కాలం సంపాదించగలం, ఈ జ్ఞాపకం పెట్టుకోండి. డబ్బు సంపాదించగలం పోయిన డబ్బు, కానీ పోయిన కాలాన్ని మట్టికి సంపాదించగలం. ఇప్పుడు మనకు 60 సంవత్సరాల వయసు అయితే మళ్ళీ 30 సంవత్సరం మన జీవితంలో రాదు. మనం ఏదైనా డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదిస్తే సంపాదించగలం. అంటే ధనాన్ని సంపాదించగలం కనుక కాలాన్ని సంపాదించలేదు. మనం రామనామ ఉత్సవాల గురించి ఏదో కొంతసేపు రాముడి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఎక్కడో శ్రీరామనామ పాలకొడిట్లో ప్రారంభించాం, రాముడి గురించి మాట్లాడుకుంటూ అలాగే వస్తున్నాం. రాముడు అన్నదమ్ముల్లో మనం నేర్చుకోవాల్సింది ఐక్యమత్యం. భరతుడి తల్లి చెప్పుడు మాటలు వింది, కానీ రాముడు అన్నదమ్ములు ఎవరు చెప్పుడు మాటలు వినరు. ఈ చెప్పుడు మాటలు వినటం వల్ల కుటుంబాలు పాడైపోతాయి. రాముడు అన్నదమ్ములకి వెళ్ళి మనం అన్నదమ్ముల మీద ఒకళ్ళ మీదకి ఒకళ్ళ విరోధాల మాటలు చెప్తే వాళ్ళు నంబర్ వాళ్ళు పట్టించుకోరు, మన కుటుంబాన్ని పాడు చేయటానికి చెప్తున్నారని వాళ్ళు గ్రహించేస్తారు. కొంతమంది మంచివాళ్ళు కూడా, చాలా మంచివాళ్ళు, సహృదయమైన వాళ్ళు కూడా స్నేహాలు చేసి పాడైపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రామాయణంలో కైక చాలా మంచివాడే, ఒరిజినల్గా చెడ్డవిడేం కాదు కైక, కానీ ఆ మందర స్నేహం వల్ల పూర్తిగా పాడైపోయింది. అంతేకాని రాముని అరణ్యవాసానికి పంపాలని, భరతుడికి సామ్రాజ్యానికి అధిపతి చెయ్యాలని ఆవిడ కైకి ఉద్దేశం లేదు. ఈ మందర స్నేహం వల్ల ఆవిడ పాడైపోయింది. అంటే సహవాస బ్రహ్మదేవుడికైనా రెమ్మ తెగులని 6 నెలలు మనం చెడ్డ సహవాసం చేస్తే మనం ఎంత మంచివాడైనా 6 నెలలో పాడైపోతామని ఒక సామెత ఉంటుంది. సహవాసాలు మనం చదివే గ్రంథాల విషయంలో, చేసే సహవాసాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన శాంతి ఎవరు ఇతరుల మీద ఆధారపడలేదు. మనం ఏదైనా తాత్కాలికమైన సంతోషాల కోసం, తాత్కాలికమైన ఉద్రేకాల కోసం, తాత్కాలికమైన ఉద్రేకాలను సంతృప్తిపరచుకోవడం కోసం, తాత్కాలికమైన ఆవేశాల కోసం ఆత్మజ్ఞానాన్ని, మోక్షాన్ని, ఆత్మశాంతిని, ఆ గమ్యాన్ని మనం వదులుకోకూడదు. మనకు వచ్చే తలంపులు ఏదైనా ఉద్రేకపూరితంగా ఉన్నాయనుకోండి, ఆవేశపూరితంగా ఉన్నాయనుకోండి, భవిష్యత్తులో మనం అందరికీ తప్పనిసరిగా అశాంతం. ఇందాక అమ్మగారు ఏదో పాట పాడారు, ఆ పాట పాడటంలో ఏదో పాడుకుని వెళ్ళిపోతున్నారు. సాహిత్యం ఎక్కడ అవసరం అక్కడ విడదీస్తూ ఉండాలి. పాట పాడేటప్పుడు మేము ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మీరు ఎంతవరకు అర్థమవుతుంది, మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో చూసుకోవాలి. అలాగే పాట పాడేటప్పుడు సాహిత్యం విడదీసి ఇతరులకు అర్థమయ్యేలాగా పాట పాడాలి. ఎక్కడ ఆ పదం విడదీయాలో, ఎక్కడ స్వరం పెంచాలో, ఎక్కడ స్వరం తగ్గించాలో ఆయన చూసుకుని పాట పాడాలి. పాటే ముఖ్యం కదా, అక్కడ సాహిత్యం కూడా అర్థమవుతూ ఉండాలి, ఆడియన్స్కి అర్థమవుతూ ఉండాలి. ఇంకే పాటకి ఆ పాట ఒక సాహిత్యం ఉంటుంది, సాహిత్యం లేకుండా సంగీతం ఉండదు. ఆ సాహిత్యం కూడా స్పష్టంగా తెలుస్తూ ఉండాలి. మనం మనకొచ్చే ఆలోచనలు ఉద్రేకపూరితంగా ఉండకూడదు. ఉద్రేకపూరితంగా ఉంటున్నాయనుకోండి ఆలోచనలు, మన ఆలోచన మనకు అశాంతి తీసుకొచ్చేస్తాయి. ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడి కర్మఫల కాంక్ష మీరు కర్మ చేయండి, పని చేయండి, కాంక్ష ఫలం మీద కాంక్ష పెట్టుకోవద్దు. కర్మ పని విడిచిపెట్టద్దు. చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే త్యాగాలు ఇచ్చారు. త్యాగాలు ఏమి ఇప్పుడు మన దేశానికి సఫరింగ్ అక్కర్లేదు, సాక్రిఫైసింగ్ అక్కర్లేదు, వర్క్ కల్చర్ నేర్చుకోవాలి మనం అందరూ. మనం పెద్ద త్యాగాలు చేయకపోయి ఇతరుల మీద మనం ఆధారపడకుండా ఉన్నా సరిపోతుంది. ఇతరుల చేత మనం సేవ చేయించి కొంతమంది విషయంలో ఇతరుల చేత మనం సేవ చేయించుకోకుండా సరిపోతుంది. ఇతరులకు మనం సేవ చేయలేకపోయినా మనం, కృష్ణుడు చెప్పాడు కర్మఫలం ఆశించే వాళ్ళందరూ, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంతన్నా, సోషల్ స్టేటస్ ఎంతన్నా వాళ్ళందరూ కూలివాళ్ళతో సమానం. మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు అని ప్రతి చిన్న విషయానికి ఫలకాంక్ష ఉన్నవాళ్ళు వాళ్ళు కూలివాళ్ళతో సమానం భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. సరే, భగవంతుడు చెప్పిన విషయం అటు ఉంచాలి, అది ప్రమాణం. భగవంతుడు ఏ వాక్యం చెప్పినా అది ప్రమాణం. మన క్షేమం భగవంతుడి కంటే మించి కోరేవాడు ఎవరు లేరు. మన కుటుంబ సభ్యులు కూడా భగవంతుడు మనకు ఏది మంచో, మనకంటే మన కుటుంబ సభ్యులకంటే మనకు ఏది మంచో భగవంతుడికి ఎక్కువ తెలుసు. భగవంతుడు ఉన్నాడు, కానీ బహుజన్మల నుంచి మనం లేడు 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 అనుకోవటం వల్ల నిజంగా లేడేమో అనుకుంటున్నాం. భగవంతుడు ఉన్నాడు. బహుజన్మల నుంచి వస్తున్న వాసన బహుజన్మలు కృషి చేస్తాను కదా నశించదని సూత్రం. బహుజన్మల నుంచి వస్తున్నటువంటి ఒక వాసన బహుజన్మలు కృషి చేస్తేనే కానీ ఆ వాసన నశించదని. స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చదివే గ్రంథాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనకు వచ్చే ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనం తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా, ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికిరాదు, అవినయం పనికిరాదు. మనకి అందరి హృదయాల్లోనే జ్ఞానం ఉంటుంది, అందరి హృదయాల్లోనే ఈశ్వరుడు ఉన్నాడు. మీ హృదయంలోనే నేను ఉన్నాను, నా అనుగ్రహం ఉంటే, నా దయ ఉంటే మీకు జ్ఞానం కలుగుతుందని భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్తాడు. ఎక్కడో ఉన్నాడు దేవుడు అనుకుంటాం, మన అందరూ అంతర్యామగా ఉన్నాడు. అయితే ఆయన అనుగ్రహం, నా అనుగ్రహం కనుక మీకుంటే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, జ్ఞానంతో అలంకరింపబడతారు. మీ జ్ఞాపకాన్నిదేను, మీ మరుపునదేను. ఒకసారి మనం ఎంత ప్రయత్నం చేసినా మర్చిపోయిన విషయం జ్ఞాపకం రాదు. ఆ మరుపు నేను, ఆ జ్ఞాపకాన్నిదేను. నా అనుగ్రహం లేకుండా మీకు జ్ఞానం కలగదు. ఒకవేళ మీకు జ్ఞానం వస్తే అది కూడా నేనే, నా దయే అంటాడు ఈశ్వరుడు 15వ అధ్యాయంలో. వికవతి సూత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నిన్న మహావీరుడి యొక్క జయంతి జరిగింది. జైన మత స్థాపకుడు మహావీరుడు. ఆయన పేరు మహావీరుడు కాదు, ఆయన పేరు వర్ధమానుడు. ఆయన గౌతమ బుద్ధుడిది, మహావీరుడిది కూడా బీహార్ రాష్ట్రం వాడు. ఆయన పేరు వర్ధమానుడు, మహావీరుడు కాదు. నిన్న అందరికీ దేశం అంతా సెలవిచ్చారు. నన్ను ఎంచదిన మహావీరుడి జయంతి కాబట్టి మహావీరుడి జయంతి అంటే ఆయన పేరు మహావీరుడు కాదు, ఆయన పేరు వర్ధమానుడు. అది మహావీరుడు అనేది బిరుదు. ఆ బిరుదు ఎందుకు వచ్చిందంటే మనస్సుని, ఇంద్రియాలని పెర్ఫెక్ట్గా 100% 100 పాళ్ళు జయించాడు కాబట్టి మహావీరుడు అన్నారు. అంటే బాహ్యంగా వెళ్ళి ఎవరినో శత్రువును జయించలేదు. ఆయన మనస్సుని, ఆయన అంతఃకరణాన్ని, ఆయన బుద్ధిని, ఆయన ఇంద్రియాలని, ఆ విషయ చింతన్ని 100 పాళ్ళు విషయ చింతనలోంచి మనస్సుని, ఇంద్రియాలని 100 పాళ్ళు విడదీశాడు కాబట్టి, అందులోంచి విడుదల పొందాడు కాబట్టి 100% సక్సెస్ అయ్యాడు కాబట్టి వర్ధమానుడికి మహావీరుడు అనే బిరుదు వచ్చింది. ఆ మహావీరుడు జయంతి అని అంటున్నాడు, కానీ వర్ధమానుడి జయంతి అవ్వాలి. కానీ ఆయన బిరుదు మహావీరుడు కాబట్టి మహావీరుడి జయంతి, మహావీరుడి జయంతి అంటున్నారు. కానీ ఆయన పేరు మహావీరుడు కాదు, వర్ధమానుడు. అంటే ఆ బిరుదు పాపులర్ అయింది. ఆయనకి మహావీరుడు అని ఎంతకన్నారు గురించి బాహ్యం సామ్రాజ్యాలు ఆక్రమించుకోలేదు. ఆయన ఈ చెయ్యి కదలకూడదంటే అలా ఉంటుంది. ఈ చెయ్యి అలా ఉండదని. అలాగే ఆయన మనస్సును ఎక్కడ నిలబెడితే అక్కడ ఉంటుంది. ఇంద్రియాలు కూడా స్టాండర్డ్గా ఉంటాయి. ప్రపంచంలో ఉన్న ఏ ఆకర్షణను కూడా ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, అనేక భోగాలు ఉన్నాయి. ఏ ఆకర్షణ, ఏ భోగాలు, ఏ వైభవాలు ఆయన మనస్సును బాహ్యముఖానికి తీసుకురాలేదు, ఇంద్రియాలను బహిర్ముఖం చేయలేదు. వాడే మహావీరుడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఒకవేళ మీరు మనోజయం మీకు సాధ్యం కాకపోతే, ఇంద్రియజయం సాధ్యం కాకపోతే, అవసరమైతే మీ శరీరాన్ని కొంతవరకు శుష్కింపజేసైనా ఆ ఇంద్రియాలని మనస్సును స్వాధీనంలోకి మీరు తెచ్చుకుంటేనే కానీ ఉదయంలో ఉన్న అంతర్యామికి ఇరుకులోకి రావడని మహావీరుడు చెప్పినట్టు. అవసరమైతే గాంధీ గారు కూడా అవసరమైతే ఎక్కువ గాంధీ ఆ శరీరాన్ని శుష్కింపజేసేవాడు అవసరం అనుకుంటే. ఇలా ఉదయం చెప్పాం యూనిటీ, రాముడు అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఐకమత్యం కూడా ఇవాళ ఉదయం ఏదో సందర్భంలో మనం చెప్పుకున్నాం. అందరూ ఆస్తుల కోసం గలాట పడతంటే మాకు ఆస్తులు వద్దని గలాట పడ్డాడు వాళ్ళు రాముడు అన్నదప్పుడు. ఒకసారి భరతుడు ఏడుస్తూ కౌశల్య దగ్గరికి వచ్చాడు. కౌశల్యుడి కుమారుడు రాముడు, కైకేయి కుమారుడు భరతుడు, సుమిత్ర కుమారులు లక్ష్మణ సుగ్రీవులు. ఒకసారి ఏడుస్తూ పిల్లవాడుగా ఉన్నప్పుడు నలుగురు కలిసి ఆడుకున్నారు. ఎప్పుడు బంతి ఆట ఆడుకున్నా, ఏదో ఆట ఆడుకున్నా నలుగురు అన్నదమ్ములు కలిసి పిల్లలు ఆడుకునేవారు వాడు. ఒకసారి భరతుడు ఏడుస్తూ కౌశల్య దగ్గరికి వచ్చాడు. కలిసి, ఎందుకు బాబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి ఆటలు ఆడుకుంటున్నారు కదా, ఓడిపోయావా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు, మరి మనకేదైనా ఆటలాడుకున్నప్పుడు పరీక్ష ఫెయిల్ అయిపోయామనుకోండి దుఃఖం వస్తుంది, ఆటలాడుకున్నప్పుడు ఆటలో ఓడిపోయామనుకోండి దుఃఖం వస్తుంది, ఎవరైనా మనల్ని అవమానం చేశారనుకోండి దుఃఖం వస్తుంది. అంతా ప్రపంచమే. ఒక విషయం అర్థమైతే ఈ జయాలు అపజయాలు, ఈ గౌరవాలు ఈ అగౌరవాలు, ఈ నెగ్గటాలు ఈ ఓడిపోటాలు, ఈ సమాజంలో జరిగే ఈ ఊరేగింపులు ఇవన్నీ అహంభావనకే, అహంకరణమే కాని లోపలన చైతన్యానికి ఈ జయాపజయాలకి లాభ నష్టాలకి ఇసుమంత ఇది సంబంధం లేదని మనకు అర్థమైతే జయం కానీ అపజయం వల్ల కానీ మనకు చాపల్యం రాదు. ఇక ఉదాహరణ చెప్తున్నాను, మీకు ఏదైనా కలిసి వచ్చిందనుకోండి బాగా, ఆ కలిసి వచ్చినప్పుడు మీకు గర్వం వచ్చిందనుకోండి ఏదైనా అనుకోండి, లేకపోతే పొంగు వచ్చింది అనుకోండి, ఏదో మనం పెద్దవాళ్ళు అయిపోతున్నాను ఏదో, లేకపోతే గర్వం వచ్చింది అనుకోండి, మనకు జయం కలిగిన మీరు జయం కలిగింది అనుకున్నా మీరు ఓడిపోయిన వాళ్ళు తెలుసమా, బాహ్యంగా నెగ్గారు లోపల కుళ్ళిపోతున్నారు, లోపల ఓడిపోతున్నారు. మీరు లోపల కుళ్ళిపోతాంటే బయట బాహ్యంగా నెగ్గినా ప్రయోజనం ఏంటి? మీ సినిమా ఏదైనా బాగా సక్సెస్ అయిందనుకోండి, ఊరికి అనుకోండి 10 కోట్లు లాభం వచ్చిందనుకోండి, ఊరికి అనుకోండి మాటలు, మీరు ఏదైనా సినిమా తీసారనుకోండి 10 కోట్లు లాభం వచ్చిందని వస్తే రానే లాభం, లాభం వచ్చిందని మీకు ఏదైనా లోపల గర్వం వచ్చి ఏదైనా ఉద్రేకం వచ్చి లోపల ఏదో వికారాలు వచ్చినాయి అనుకోండి, ఆ లాభం వచ్చినా మీరు ఓడిపోయిన వాళ్ళతో సమానం. బాహ్యంగా మీరు జయించినా లోపల ఓడిపోయిన వాళ్ళతో సమానం. ఏం చేయదని ఆ వికారాలకి మీరు లోపడ్డారు కాబట్టి మీరు ఎగ్గిన వాళ్ళతో సమానం కాదు, ఓడిపోయిన వాళ్ళతో సమానమే. మీకు వచ్చే జయాలు మీకు లోపల వికారాలు కనుక తీసుకొస్తాను. భర్త లేదుసారి ఏడుస్తూ వచ్చాడు ఎవరి దగ్గరికి, కౌశల్య గారు, ఎందుకు బాబు ఏడుస్తున్నా, ఓడిపోయావా అన్నాడు. ఆటలు ఆడుకున్నారు కదా, ఆటల్లో ఓడిపోయావా అని. నేను ఓడిపోతే నాకు దుఃఖం రాదు, నా చేతిలో రాముడు ఓడిపోయడానికి ఏడుస్తున్నానా అన్నాడు. అంటే వాళ్ళు ఆడుకున్నప్పుడు, ఈ పిల్లలు ఆడుకున్న వాళ్ళు చిన్న పిల్లకాయలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకున్నప్పుడు భర్త చేతిలో ఒక ఆటలో రాముడు ఓడిపోయాడు, ఆయన కూడా ఓడిపోవాలనే ఓడిపోయాడు, తమ్ముడే నెగ్గేశాడని సొంత ఆడికి సంతోషంగా. అంటే ఇప్పుడు నేను వచ్చాడు, ఇప్పుడు భరతుడు అన్నాడు కౌశల్య దగ్గరికి వచ్చి, నేను ఓడిపోతే నాకు దుఃఖం రాదు, నా చేతిలో రాముడు ఓడిపోయాడు అందుకే నాకు దుఃఖం వస్తామని ఏడ్చాడు. అంటే వాళ్ళు సోదర ప్రేమ, అదేమిటది సోదర ప్రేమ, వాళ్ళకున్నటువంటి అన్యోన్యం అయినటువంటి ఆ లోపలటువంటి సహృదం బాహ్యంగా మనం అధికారాలు సంపాదించవచ్చు, ఐశ్వర్యాలు సంపాదించవచ్చు, కానీ సహృదయం సంపాదించవచ్చు సంపాదించడం కంటే మనసును బంగారం చేయటం బహు కష్టం. ఏం చేయదు, దాంట్లో ఎంతో సాధన ఉంది. మీకు 10 రూపాయలు ఉంటే 10 కాసులు బంగారం కొనుక్కోవచ్చు, కానీ మనసును బంగారం చేయటం చాలా కష్టం. ఎంతో సాధన చేస్తేనే కానీ అది సాధ్యం కాదు. అంచేది అందరికీ జ్ఞానం కలుగుతుంది, అందరూ ఎవరో సందేహపడక్కర్లేదు, అందరికీ జ్ఞానం కలుగుతుంది. మీరేం బాధ్యతను విడిచిపెట్టక్కర్లేదు, మీరు డ్యూటీ విడిచిపెట్టి ఎక్కడికి పారిపోవక్కర్లేదు. మీ పనేది మీ ఇంటికాడ మీ డ్యూటీ మీరు చేసుకుంటూ, మీ బాధ్యతలు మీరు చేసుకుంటూ, కూలిగా ఉండి, క్వైట్గా ఉండి, కామ్గా ఉండి, మీ మనసు చెదిరిపోకుండా చూసుకుంటూ భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని మీరు జీవిస్తుంటే మోక్షం దగ్గరికి మీరు వెళ్తాం కదా, మోక్షం వచ్చి మిమ్మల్ని వరిస్తుంది, నిర్వాణ సుఖం వరిస్తుంది. నాకు ఆకలిస్తే నేనే అన్నం తినాలి, నేను అన్నం తింటే నాకు ఆకలి తీరుతుంది, మీరు అన్నం తింటే నాకు ఆకలి తీరు. నాకు ఆకలిగా ఉందనుకోండి, మీరు అన్నం తింటే నా ఆకలి తీరు, నేను తింటే తీరు. నాకు దాహంగా ఉంటే మీరు మంచిని తాగితే నా దాహం తీరదు, నేను తాగాలి మంచి. అలాగే నాకు ఏదైనా దుఃఖంగా ఉంటే మీకు జ్ఞానం రావటం నాకు దుఃఖం పోదు, నాకు జ్ఞానం వస్తే నాకు దుఃఖం పోదు. నాకు ఏదైనా అశాంతి వస్తామనుకోండి, ఊరికి అనుకోండి, నా అశాంతి, మీకు జ్ఞానం వస్తే నా అశాంతి పోదు, నాకు జ్ఞానం వస్తే నా అశాంతి పోదు. నేను తింటే నా ఆకలి తీరుతుంది, నేను నీళ్లు తాగితే నాకు దాహం తీరుతుంది, అలాగే నేను అన్నం తింటే నాకు తీరుతుంది, అలాగే నాకు జ్ఞానం వస్తే నాకున్న అశాంతి పోతుంది, కానీ మీకు జ్ఞానం వస్తే నాకు అశాంతి పోదు. అది సమూహం మీద సాధించేది కాదు. ఏ మనిషికి ఆ మనిషి వ్యక్తిగతంగా ఎంతో కొంత ఎఫర్ట్ ఇది నీడెడ్ ఎంతో కొంత వ్యక్తిగతంగా కూడా కొంత కృషి చేసుకోవాలి. ఆ కాంక్ష ఉండాలి, జిజ్ఞాస ఉండాలి. విషయాల్లో ఉన్నటువంటి ఆ విరితి అది కూడా మీకు తెలుస్తూ ఉండాలి. మన ఉపనిషత్తులు చెప్పాడు, ప్రపంచంలో ఎక్కడా సుఖం లేదు. సుఖం ఒక హృదయంలోనే ఉంది, అంటే భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయంలో. హృదయంలో తప్పించి, నీ స్వరూపంలో తప్పించి లోకంలో ఎక్కడా సుఖం లేదు. అడ్మినిస్ట్రేటర్స్లో కూడా లేదు. దేశాన్ని ప్రజాపతులు అంటారు, అంటే సృష్టిని. ఇప్పుడు మన దేశాన్ని పరిపాలించేవాడు మంత్రులు, ప్రధానమంత్రి, వీళ్ళు ఎలా ఉన్నారో పార్లమెంటుని, అలాగే ఈ సృష్టిని పరిపాలించేవాళ్ళు వాళ్ళని ప్రజాపతులు అంటారు. వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్, లోకానికి సంబంధించిన ఇష్యూ అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళు కూడా ఈ సైడ్ కంట్రోల్లో ఉంటారు. ఆ అడ్మినిస్ట్రేటర్స్నే ప్రజాపతులు అని పిలుస్తూ ఉంటారు ఆ పరిభాషలో. కానీ ఈ బ్రహ్మానుభవం, ఆత్మానుభవం, ఆ హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో, ఏ చావులేని సత్పదార్థం హృదయం ఉందో, అది నీకు ఎరుకులోకి వచ్చినప్పుడు ఆ ప్రజాపతులు కూడా నువ్వు ప్రజాపతులకు కూడా అందని ఆనందం నీకు వస్తుంది. నీ హృదయంలో ఆనందం, నీ సహస్రాలను కలుగుతున్నప్పుడు మెలకులో ఉదయం మొదలు సాయంత్రం దాకా తరలో బతుకుతూ ఉంటాం. కోపాలు, తాపాలు, రాగాలు, ద్వేషాలు. విషయం అంతా రాగద్వేషాల్లో ఉంది, మాయ అంతా రాగద్వేషాల్లో. ఎవడో రావణాసుడు రాక్షసుడు అనుకుంటాం, లేదా కంసుడు రాక్షసుడు అనుకుంటాం, లేదా ఎవడో దుర్యోధనుడు రాక్షసుడు అనుకో, వాళ్ళకి అది రాక్షసులు. మన హృదయంలో ఉన్న రాగద్వేషాలు రాక్షసులు. ఆ రాగ హృదయంలో ఆడు మనస్సులో ఉన్న రాగద్వేషాలలోంచి విడుదల పడ్డాడు కాబట్టి వర్ధమారుడు మహావీరుడు, గ్రేట్ హీరో. వాడు జీరో కాదు, హీరో. రాక్షసులు, బయట ఉన్న రాక్షసుని జయించడం కంటే మన మనస్సులో ఉన్న రాక్షసుని జయించడం చాలా కష్టం. మనం గాఢ నిద్రలో అందరం హృదయంలో ఉంటాం, పగలేమో తలకాయలో ఉంటాం. అంతేకి మీకు ఇష్టం లేని తలంపులు వస్తాయంటే, ఏమండి నా మనస్సు బాగోలేదండి, నా తలకాయ పొడి వచ్చేస్తానండి, అంత గొడవలు. పగలస్తమాను తలకాయలో ఉంటాం. ఇంక ఈ తలపై, ఈ తలలోకి ఏ తలంపు వస్తే ఆ తలంపుని బట్టి డ్యాన్స్ చేస్తూ ఉంటాం పగలు. రాత్రి నిద్రలో మనకి అందరూ హృదయంలోకి వెళ్ళిపోతాం. అంటే నిద్రలో జ్ఞానంలో ఉంటాం, ఈ జాగ్రత్త అవస్థలో అజ్ఞానంలో ఉంటాం. నిద్రలో అందరూ జ్ఞానంలోనే ఉంటాం. వేరు భావం లేదు, భేదభావం లేదు నిద్రలో. పగలేమో తలకాయలో జీవిస్తూ ఉంటాం. అంటే మనస్సు నిద్రలో ఉండగా తన మూలంలో అది ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చిందో అక్కడ ఉంటుంది, సుఖంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. పగలు తన మూలంలోంచి బయటకు వచ్చి బ్రెయిన్లో, సహస్రాలంలో తిరుగుతూ ఉంటుంది, ఇక్కడ విజృంభిస్తూ ఉంటుంది. దాని మూలంలో ఉంటే అది శాంతిగా ఉంటుంది. దాని మూలంలోంచి బయటకు వచ్చి తలకాయలో కూర్చున్నప్పుడు అశాంతిగా ఉంటాం మనం. మనం కాశీ వెళ్ళాలనుకోండి, కాశీ వెళ్ళాలంటే ఆ కాశీ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళని అడగాల మనం. అడిగితే కాశీ ఎలాగ వెళ్ళాలండి, అక్కడ ఉంటే ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏ సత్తరలో ఉండాలి, ఏ ఎలాగ వెళ్ళాలి అని. కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళని ఏదైనా కాశీ వెళ్ళి ఎలాగ వెళ్ళాలంటే అది వివరంగా చెప్తారు ఆ కాశీ చూసి వచ్చిన వాళ్ళు. అలాగే మూల తలంపులోకి వెళ్ళి ఆ మూల తలంపు యొక్క మూలాన్ని చూసి బయటకు వచ్చిన వాళ్ళు మూల తలంపులోకి వెళ్ళాలో మనకు డీటెయిల్గా చెప్పగలరు వాళ్ళు. రామకృష్ణుడు చెప్పాడు, కొంతమంది సిద్ధ పురుషులు ఆ బ్రహ్మానందంలో ఉరికేస్తారు, కొంతమంది గోడ మీద కూర్చుంటారు, ఈ లోకానికి పరలోకానికి మధ్యన గోడ మీద కూర్చుంటారు. ఇటు చూస్తూ ఉంటారు, ఆడు చెప్తూ ఉంటారు, ఇటు చూస్తూ ఉంటారు, ఆడు చెప్తూ ఉంటారు. గోడ మీద కూర్చుని వాడికి ఈ పక్కనే కనిపిస్తూ ఉంటుంది, ఆ పక్కనే కనిపిస్తూ ఉంటుంది. ఈ పక్కన ఏముందో చెప్తా ఉంటాడు, ఆ పక్కన లోకం అనేటువంటి జనావాడికి ఇక్కడ చెప్తా ఉంటాడు, ఈ పక్కన చూస్తూ ఉంటాడు, ఆ పక్కన చెప్తా ఉంటాడు. వాడు కూడా దుమికట్టి వెళ్ళిపోవచ్చు, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెర్సీ. మనం ఆడు శుభ్రంగా గోడ దాటాడు వెళ్ళిపోవచ్చు, కానీ మన కోసం ఆ గోడ మీద కూర్చుని అక్కడ చూస్తే అక్కడ ఏముందో మనకు చెప్తూ ఉంటాడు. వాడే జ్ఞాని, వాడే టీచర్, వాడే బుద్ధుడు. వాడు కూడా ఆనందం ఉరికేయచ్చు, కానీ మన కోసం ఆ గోడ మీద కూర్చుని శరీరం అలా నిలబెట్టుకుంటూ అక్కడ ఏముందో ఊహించి చెప్పటం కాదు, చూస్తాడు, అనుభవించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతా ఉంటాడు. వాడినే మనం అవతార పురుషులని, సద్గురువులని, వాళ్ళని జ్ఞానులని మనం అనేక రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. గురువులని రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. కాశీలో కూడా, కాశీలో శరీరం కనుక మరణిస్తే అక్కడ అందరికీ మోక్షం వస్తుందని చెప్పారు మన పురాణాలు. అంటే కాశీలో ఎవడ శరీరం అయితే మరణించిందో వాడి చెవిలో, వాడి కుడి చెవిలో శివుడు తారకనామం చెప్తాడు. తారకనామం తారకనామం అంటే తరింపు చేసే నామం, తారకనామం అదే రామనామం. కాశీలో ఎవడ శరీరం అయితే మరణిస్తుందో వాడి శరీరంలో, వాడి కుడి చెవిలో, కుడి చెవి ఆ కుడి చెవిలో శివుడు రామనామం బోధిస్తాడు. అంచేత వాడు తరిస్తాడు, అక్కడ స్వయంగా శివుడు బోధిస్తాడు. అక్కడ అంచేత వాళ్ళకి ఆ కాశీలో మరణించిన వాళ్ళందరూ ఉద్ధరింపబడతారని మనకు పురాణాల్లో చెప్తున్నారు. ఆ దృశ్యం నేను స్వయంగా చూశాను. శివుడు రామనామం బోధిస్తాడు కాశీలో మరణించిన వాళ్ళని రామకృష్ణుడు చెప్పాడు ఒక సందర్భం. అంటే ఓడీ ప్లేసెస్ లో ఉన్నట్టు ప్రత్యేకత మనం కాదనటానికి తెలియదు కాదు. కొన్ని కొన్ని ఓడీ ప్లేసెస్ ఉంటాయి, అది మనం కాదంటానికి వీల్లేదు. ఒరే ప్రేసెస్ అంచేది మనం ఈ లోకాన్ని చూసి, ఈ లోకం యొక్క మెరుపులు చూసి, ఈ లోకంలో ఉన్న గౌరవాలు చూసి, ఇంకోటి చూసి, ఇంకోటి చూసి, ఏదో తాత్కాలిక ప్రయోజనాలు దృష్టి పెట్టుకుని, తాత్కాలికంగా సంతోషం, ఏదో తాత్కాలికమైన సంతోషాలు చూసుకుని, తాత్కాలికమైన లాభాలు చూసుకుని, తాత్కాలికమైన ఉద్రేకాలు చూసుకుని, అసలు గమ్యం ఆ మోక్షాన్ని, ఆ నిర్వాణ సుఖాన్ని, మోక్ష సుఖాన్ని మనం విడిచిపెట్టకూడదు. తాత్కాలిక ప్రయోజనాలు చూసి ఆ మోక్ష సుఖాన్ని విడిచిపెట్టేసి ఈ జన్మలో కాదు రాబోయే జన్మల్లో కూడా మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం. అర్జున, బహుజన్మలు కృషి చేస్తే కదా నా స్వరూపం నీకు తెలిసేది అంటాడు. అర్జున, నువ్వు బహుజన్మలు సాధన చేసి నీ మనస్సును నిదానం చేసుకుని బహుజన్మలు నువ్వు కృషి ఫలితం కదా, ఇది బహుజన్మలు కృషి ఫలితం కదా అని చెబుతూ గీతలో రిపీటెడ్గా ఏం చెప్తాడంటే, మన అందరం ఏమనుకుంటామంటే ఫలితాన్ని ఆశించకపోతే ఫలం రాదని. మనం కర్మ చేస్తాం, కర్మ చేసేటప్పుడు ఆ ఫలాన్ని, కర్మఫలాన్ని ఆశిస్తాం. ఆశించకపోవటంలో తక్కువ రాదు. కానీ ఇందులో ఒక రహస్యం ఏంటంటే, మనం ఇది ఒకటే గుర్తుపెట్టుకుని అందరి ఇంటికి వెళ్ళిపోతాం. ఏ మతానికైనా ఇది వర్తిస్తుంది, ఏ ప్రాంతానికైనా ఇది వర్తిస్తుంది, ఏ కులానికైనా ఇది వర్తిస్తుంది. దిస్ ఈజ్ ఎటర్నల్, ఇది చట్టం. ఈ చట్టం అంటే మన భారతదేశ రాజ్యాంగం లాంటిది కాదు, ఇది భగవంతుడు చేసిన చట్టం. భగవంతుడు చట్టం చేస్తే అన్ని కాలాల్లోనూ ఉంటుంది, అన్ని అవస్థల్లోనూ ఉంటుంది. అంతేగాని కాలం యొక్క ప్రవాహంలో మార్పులు ఏముండవు, అన్ని కాలాలకి అతీతంగా ఉంటుంది, అన్ని ప్రాంతాలకి అతీతంగా ఉంటుంది. ఇప్పుడు రామాయణంలోకి ఏదైనా వాక్యం చదివితే కోటి సంవత్సరాలు తర్వాత కూడా వాక్యం సత్యంగానే ఉంటుంది. మన భారతదేశ రాజ్యాంగం లాంటిది కాదు. ఎవరిలో ఏది మంచున్నా మనం నేర్చుకోవాలి, అందులో సందేహం లేదు. పొద్దున్న హరిశ్యామ్ ప్రసాద్ గారు వచ్చారు, తణుకు నుంచి హరిశ్యామ్ ప్రసాద్ గారు వచ్చారు అని సభకు అధ్యక్షత పెట్టించారు విశ్వనాథ్ గారు. హరిశ్యామ్ ప్రసాద్ గారిలో కూడా ఒక మంచి గుణం మనం నేర్చుకోవాలి. ఎవరిలో ఏదున్నా మనం నేర్చుకోవడం. హరిశ్యామ్ ప్రసాద్ గారిలో ఉన్న మంచి గుణం ఏంటంటే, ఆయన ధనవంతుడైనా ఆయనకి మనం ఎలక్షన్ ఆయన నిలబడితే ఆయనకి మనం ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా ఎవరి పట్ల అమర్యాదగా మటుకైనా ఉంటారు, మర్యాదగానే మాట్లాడతారు ఎవరితో. ఆయన అబ్జర్వ్ చేశాను ఆయనలో. మీరు ఆయన ఓటు వేయలేదనుకోండి, మీతో అమర్యాదగా మటుకు మాట్లాడరు. మీరు ఓటు వేయలేదని తెలుసున్నప్పటికీ మర్యాదగానే మాట్లాడతారు. ఆయనతో ఎవరు మాట్లాడినా ఆయనకంటే వయసులో చిన్నవాళ్ళైనా మర్యాదగానే మాట్లాడతారు. అంటే ఎవరి దగ్గర ఏది మంచి ఉంటుంది మనం నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే బాగుపడతాం. ఎవరి దగ్గర ఏ మంచి ఉన్నా సరే అది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు భౌతికంగా అభివృద్ధిలోకి వస్తాం, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తాం. ఇది ఒకటే గుర్తుపెట్టుకుని మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది మీరు లోపల తీపిట్టింది ఎవరి మాయం. ఇది ఆస్తికి మీ బంగారాన్ని మీరు ఎలా జాతి పెట్టుకుంటున్నారో అది జాతి పెట్టుకోండి. మన కర్మఫలం ఏదో పని చేస్తూ ఉంటాం, ఆ కర్మఫలం ఆశించడం మానవం అనుకోండి. మనం ఈ పని చేసాం ఈ ఫలితం వస్తుంది, ఈ పని చేసాం ఈ ఫలితం వస్తుందని మీరు ఆశించకుండా వస్తే అది వేరే విషయం. మీరు ప్రతిదీ ప్రతి కర్మ చేస్తూ ఫలితం ఆశిస్తారనుకోండి, ఆశించడం మానరనుకోండి, మనకు పునర్జన్మలు రాకుండా ఈశ్వరుడు కూడా ఆపుచేయలేడు. అది మనమే చూసుకోవాలి. కర్మఫల కాంక్ష ఉన్నవాడు కర్మఫలం ఆశించటం మానవాడికి, ఆడికి పునర్జన్మలు రాకుండా గురువు కానీ ఈశ్వరుడు కానీ ఆపుచేయలేడు. నువ్వు కర్మఫలం ఆశిస్తున్నంత కాలం నీకు శరీరం వచ్చి తీరుతుంది, పునర్జన్మ వచ్చి తీరుతుంది, ఎవరు ఆపు చేయలేరు దాన్ని. జీవుడు ఎంతకాలం అయితే ఫలకాంక్ష కర్మఫలాన్ని కాంక్షిస్తాడో అంతకాలం వాడు జన్మ మరణ ప్రవాహంలో ఉండవలసిందే. ఆ మాయలోంచి బయటకు రాలేడు, అవిద్యలోంచి అజ్ఞానంలోంచి బయటకు వచ్చే అవకాశం లేదు కర్మఫల కాంక్ష ఉన్నంతకాలం. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను, మనం ఏదో పని చేస్తామంటే బయటికి మనం చెప్పకపోయినా, ఓపెన్గా చెప్పకపోయినా మన కాంక్ష, ఈ పని చేస్తాం మన కాంక్ష ఉందా లేదా మనకు తెలుస్తూ ఉంటుంది. మన కోరికతో సంబంధం లేకుండా ఏదైనా వచ్చిందనుకోండి మనల్ని బంధించదు. కోరికతో తెచ్చుకున్నాం అనుకోండి తప్పనిసరిగా బంధింపబడతాం, అదే పునర్జన్మల కారణం అవుతుంది. కుట్ర అంటే ఈ కోసి గుణముగా పాలించు గురురూపమై వెలుగు అరుణాచల. అరుణాచల నాలుగు ఫార్మ్ మ్యాటర్ ఏదైనా ఉంటే ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నాడు. 100% ట్రూత్, మన అంతర్యామగా మన హృదయంలోని ఈశ్వరుడు 100% ట్రూత్. ఇది దేవాలయంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా నేను మన నేనెంత నిజమో, నా దేహం ఎంత నిజమో, నేనున్నాను నేనున్నానని అనుకుంటున్నాను కదా, ఈ నేనంత నిజము. దేవాలయంలో కనిపించే దేవతలు కూడా అంతే లేదు. ఇవన్నీ సాపేక్షక సత్యాలు, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, ఇవన్నీ అబ్సల్యూట్ ట్రూత్ కాదు, ఆధ్యాత్మిక సత్యాలు కాదు. ఆధ్యాత్మిక సత్యం అనేది మన హృదయంలో ఉంది, అబ్సల్యూట్ ట్రూత్, 100% ట్రూత్, అండయింగ్ ట్రూత్. దానికి అసలు చాలు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు. ఆ వెలుగు మహా వెలుగు, ఆ మహాసత్యం, మహాబ్రహ్మం అది నీ హృదయంలో ఉంది, అది ఆధ్యాత్మిక సత్యం. నీకు బయట దేవాలయంలో కనిపించే గుళ్ళన్నీ కూడా ఈ పుణ్యపాపాలు ఎంత నిజమో, స్వర్గనారకాలు ఎంత నిజమో, దేహంలో నేనున్నాను నాకు బయట ప్రపంచం ఉంది అనుకునే నేను ఎంత నిజమో, గుళ్ళో కనిపించే దేవుడు కూడా ఈ దేహాన్ని నేను అనుకోవడం ఎంత నిజమో, గుళ్ళో కనిపించే ఆ దేవుడితోటి ఆ గుళ్ళో కనిపించే విగ్రహంతో ఒక దేవుడు తాదాత్యం పొందడం కూడా అంతే నిజం. ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, వ్యవహారిక సత్యాలు, కానీ అబ్సల్యూట్ ట్రూత్ కాదు. అబ్సల్యూట్ నిజమైన దేవుడు మీ హృదయంలో ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, ముద్దబ్బలేడు. నీ దేహం యొక్క ప్రార్థన ఆడి, నీ దేహం యొక్క ప్రార్థన అనుసరించి ఆడిస్తున్నాడు. ఎప్పుడు నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో, ఈ నీ దేహం ఏ రోజున మరణించాలో, ఈ లోపల నువ్వు ఏవైతే అనుభవాలు పొందాలో, ఏ గంటల్లో నువ్వు ఎక్కడ ఉండాలో అని దేహాన్ని ఆడిస్తూ డ్రైవర్ ఏ విధంగా అయితే కారును తిప్పుతూ ఉంటాడు అవసరాన్ని బట్టి, అలాగే నీ జీవితాన్ని ఎక్కడ ఎప్పుడు మలుపులు తిప్పాలో, ఏ రోజు నీ దేహాన్ని శ్మశానానికి పంపాలో, అదంతా కంట్రోల్ చేతిలో ఉంటుంది. ఆ కంట్రోల్ నడిపిస్తూ ఉంటాడు. అది మర్చిపోకూడదు. మన కంట్రోల్ ఎక్కడ వైకుంఠం లేడు, మన కంట్రోల్ ఎక్కడ మన హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. పని చేయకుండా లేడు, పని చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు. అయితే దేవుడు చేసే పని మనకు తెలియాలని అనుకోడు, పని చేస్తాడు, ఇతరులకు తెలియాలని అనుకోడు. ఎంచదంటే అహంకారానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు ఉన్నారు. మీరు ఇప్పుడు మీకు ఏదైనా కలిసి వచ్చిందనుకోండి సంతోషపడతారు, నష్టం వచ్చిందనుకోండి దుఃఖపడతారు. ఒకరు గుర్తుపెట్టుకోండి, సంతోషించినది అహంకారమే, దుఃఖపడినది అహంకారమే. కానీ లోపల అన్నింటికి అతీతంగా నీ హృదయంలో ఉన్న చైతన్యానికి మటుకి ఈ లాభ నష్టాలకి, ఈ చావులకి, ఈ పుట్టుకలకి, ఈ గౌరవాలకి, ఈ అగౌరవాలకి, ఈ మానాలకి, అవమానాలకి, లోపల చైతన్యానికి ఇసుమంతయు ముందు చింతాకంత ఎట్టి ఇసుమంతయు సమ్మతం లేదు. ఇట్ ఈస్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్. గౌరవాలతోటి లోపల ఉన్న చైతన్యానికి, గౌరవాలతోటి అగౌరవాలతోటి సంబంధం లేదు. ఏంటంటే నీ అహంకారానికి ఇతరులు ఉన్నారు, నీ అహంకారానికి శరీరం ఉంది, నీ అహంకారానికి లోకాలు ఉన్నాయి, లోపల చైతన్యానికి ఇతరులు అంటూ లేరు. దానికి భిన్నంగా ఏది లేదు, దానికి వేరేంగా ఏది లేదు, అంత తానే. అంటే నీకు ఏదైనా అనుకూలంగా జరగకపోతే కుంగిపోకండి, అనుకూలంగా జరిగితే పొంగిపోకండి. అనుకూలంగా జరిగితే పొంగిపోతే మీరు ఓడిపోయినట్టే అంటాడు రామాయణంలో వాల్మీకి. అంటే దాన్ని తట్టుకునే శక్తి మీకు లేదు, ఆ వచ్చే సంతోషాన్ని తట్టుకునే శక్తి లేదు. అది మీకు తెలియకుండా లోపల గర్వంగా మారొచ్చు, బాహ్యంగా ఊరేగింపులు బాగానే ఉంటాయి, లోపల కుళ్ళిపోతారు. మీ దేహం మరణించాక మీ జీవుడు కుళ్ళిపోయి పరలోకాలకు వెడతాడు. కొంతమంది ఈ లోకంలో ఎన్నో భోగాలు అనుభవించేవాళ్ళు మీ కళ్ళకు కనిపించవచ్చు, ఎన్నో సుఖాలు అనుభవించేవాళ్ళు మీకు కనిపించవచ్చు. వాళ్ళు పరలోకాలకు వెళ్ళి భోగరహితంగా భోగాలు ఏమో అందక జీవించవచ్చు. ఈ లోకంలో ఒక మీరు లౌకిక దృష్టి చూసినా, ఈ లోకంలో ఎవరైతే భోగాలు అనుభవిస్తున్నారో వాళ్ళు పరలోకాలకు వెళ్ళి భోగాలు ఏమో అందక నిస్సారం అయిపోయి ఎండిపోయి జీవించవచ్చు పరలోకాల్లో. ఈ లోకంలో ఎవరికైతే భోగాలు అందటం లేదు, ధర్మం ప్రకారం ఎవడైతే జీవిస్తున్నాడో వాళ్ళు పరలోకంలోకి వెళ్ళి భోగాలు అనుభవించవచ్చు. మన స్పెసిఫిక్గా ఏమి చెప్పలే. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు జీవుడు కర్మఫలం ఆశిస్తున్నంత కాలం అది పునర్జన్మలోంచి విడుదలై పొందే అవకాశం లేదు, పొందలేదు కూడా. అయితే మన కర్మబంధం చుట్టుకుని అలా తిప్పుతూ ఉంటుంది. ఆ చక్రంలోంచి బయటికి, జన్మ మరణ చక్రంలోంచి అది బయటికి రాలేడు, వచ్చే అవకాశం లేదు కర్మఫల కాంక్ష ఉన్నంతకాలం. గురువు యొక్క దయ లేకుండా, అంటే మనలో ఉన్న ఫారెన్ మ్యాటర్ కూడా గురువు దయ లేకుండా మనకు బయటకు పోదు. భగవద్ అనుభవం పొందటానికి ఏ బలహీనలైతే, ఏ బలహీనతలు అయితే మనకున్నాయో అవి గురువు అనుగ్రహం లేకుండా అటులోంచి విడుదల పొందలేము. గురువు దయ లేకుండా వాటిలో అనుగ్రహం, వాటిలోంచి ఆ బలహీనతలలోంచి విడుదల పొందలేము. అయితే మనం చేసే కృషి నిర్మలంగా చేయాలి, నిశ్చలంగా చేయాలి, నిరాడంబరంగా చెయ్యాలి. అది చేసి పదే మనకు సంతోషాన్ని ఇస్తూ ఉండాలి. రాముడు చెప్పిన మాట మనం చెప్పుకున్నాం ఒకసారి రామాయణంలో ఎక్కడో చెప్పుకున్నాం. పనికి ఫలితం ఏంటంటే పనికి పనే ఫలితం. కొంతమంది ఆ 10th క్లాస్ పరీక్షలు రాసి ఆ రిజల్ట్ అడిగి 1st క్లాస్ వస్తే ఎంత సంతోషిస్తాడు, పేపర్ రాసి రోజున కూడా అంతే సంతోషిస్తాడు. పనికి ఫలితం ఏంటంటే పనే, పనికి ఫలితం పనే. అలా కలిపి నువ్వు వ్యవహరిస్తే నీకు బీపీ రాదు, షుగర్ రాదు. మనకెప్పుడు ఎక్స్పెక్టేషన్ వల్ల, ఏదో ఎక్స్పెక్టేషన్ వల్ల అయినా మానసికమైన అనారోగ్యానికి గురవుతాం. పనికి పనే ఫలితం అనుకున్నప్పుడు నీకేదో రాదు సార్, మానసికంగా అనారోగ్యానికి గురవ్వు. నువ్వు మెంటల్ హెల్త్ బాగుంటుంది, ఫిజికల్ హెల్త్ బాగుంటుంది పనికి పనే ఫలితం అనుకున్నప్పుడు. మనం ఏదైనా ఒక మంచి పని చేశామనుకోండి నిజంగా, దానివల్ల ఫలితం రాదనుకోండి, ఫలితం రావద్దు. ఫలితం రాకపోతే ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి మిగులుతుంది. జీవితంలో ఒక సంతృప్తి అవసరం ప్రతి మనిషికిని, ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్, అది కూడా అవసరం మనిషి బతకటానికి. నీకు బాహ్యంగా ఫలితం రావచ్చు, ఒక సంతృప్తి అవసరం నీకు. మన సంతృప్తి కోసమైనా కొన్ని మంచి పనులు చేయొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మనం కృతజ్ఞత కూడా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. నీకు ఎక్కడ ఎక్స్పెక్టేషన్ ఎక్కడైతే లేదో, ఎక్స్పెక్టేషన్ ఉన్నచేటే నీ మనసు ఉద్రేకపడుతుంది. నీకు ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు నీ మనసు ఉద్రేకపడదు, ఉద్రేకపూరితమైన తలంపులు కూడా నీకు రాదు. ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఎక్స్పెక్టేషన్ ఎక్కడైంది అక్కడ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు నీకు డిసప్పాయింట్మెంట్ ఉండదు, ఆవిడ బీపీ కూడా రాదు, నిద్ర కూడా సుఖంగా పడుతుంది, నీకు మానసిక అశాంతికి నువ్వు గురవ్వు. రమణ మహర్షి గారు చెప్పిన వాక్యం మీరు రిపీట్ చేసుకోండి, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. ఇది తెలుసుకోవడం కావాలి. ఇలా ఆనందరాజు గారి గురించి మాట్లాడుకుంటున్నాము, అంటే ఆనందం గురించి మాట్లాడుకుంటాం. ఇలా మనం మాట్లాడుకునేది ఆనందరాజు గారి శస్త్ర జయంతి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని, ఉదయం సమావేశమైనా ఈ రోజున సభలైనా దాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇచ్చేదంటే ఆనందాన్ని మీరు చేరిగ్గా తీసుకోకండి. 100కి 100 పాళ్ళు మన ఆనందం మనకు అనుభవంలోకి వస్తే మనకు పునర్జన్మ లేదు. స్వతంత్రమైన సుఖం మన ప్రాణం ప్రయాణ టైంలో, మన ముక్కులోంచి గాలి బయటికి వెళ్లే టైంలో, ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు బయటికి వెళ్లే టైంలో 100కి 100 పాళ్ళు 100కి 100 పాళ్ళు 100కి 100 పాళ్ళు సుఖం, 100కి 100 పాళ్ళు ఆనందం, 100కి 100 పాళ్ళు శాంతి మన హృదయంలో మనకు అందితే అది కడసారి జన్మ. ఇంకా మనం కొత్తగా మన శరీరాన్ని ధరించక్కర్లేదు, శవాలను మోయక్కర్లేదు, మరి శ్మశానంలోకి వెళ్ళక్కర్లేదు. 100% హ్యాపీనెస్, 100% పీస్, 99% కాదు, 100% పీస్, 100% హ్యాపీనెస్, 100% బ్లిస్, అన్బ్రోకెన్ బ్లిస్, పెర్మనెంట్ ప్లేస్ అండ్ డైల్యూటెడ్ ప్లేస్. నీకు పునర్జన్మ లేదు. నేను ఈ మధ్యన ఎవరిని అడిగాను, ఇంకో గంటలో చనిపోతున్నారని. నాకు తెలిసింది ఇంకో గంటలో చనిపోతారు, ఆయనకి తెలుసు ఒక గంట కాపోయినా రాత్రి అయినా చనిపోతారని. పగలు 3 గంటలకు కలుసుకున్నాం మేము. ఆ రాత్రి ఎప్పుడు 10 గంటలకు చనిపోతారు, 1 గంటలో చనిపోతారని అనుకున్నాను. అనుకున్నప్పుడు నేను మీరు 100కి 100 పాళ్ళు సుఖంగా ఉన్నారని, నేను సుఖంగా లేను ఉన్నానని ఎలా చెప్తాను? 100కి 100 పాళ్ళు 100కి 100 పాళ్ళు సుఖంగా లేను, అది ఎలాగ లేను, కొంచెం కూడా సుఖంగా లేను. 100కి 100 పాళ్ళు 100% హ్యాపీనెస్ సాధ్యమే కాదు. నేను 100% హ్యాపీగా ఉన్నాను, అలాగే ఆయనకు బాహ్యం ఏం లోట్లేదు, ఆయనకేం పావర్టీ అనిపించలేదు. మనం పిపర్ మీటింగ్లో చెప్పుకున్నాం, అందరికీ ధనవంతులు అయిపోవడం ఉంది, కానీ ఎవరికి పేదవాళ్ళకు ఉండాలని ఉండదని. అందరికీ ధనవంతులైపోదాం ధనవంతులైపోదాం అని ఉంటుంది. కానీ పేదరికాన్ని ఎవడు వరించలేడు. ఎవడో బుద్ధుడు వరించాడు, రమణ మహర్షి వరించాడు, మహాత్మా గాంధీ వరించాడు, ఎవడో అబ్రహం లింకన్ కూడా. బాహ్యంగా ఎలా ఉన్న ఊరికే ప్యాంటు షర్ట్ వేసుకుని ప్రశ్న చేతిలో కూర్చున్నా, బాహ్యంగా ఎలా ఉన్నా, బాహ్యంగా ఒకవేళ దరిద్రం అనిపిస్తున్నా, వాళ్ళ మైండ్లో మటుకు రిచ్గా ఉన్నారు. మనం ఏం చేస్తామంటే బాహ్యంగా మన ఇంటి నిండా కుర్చీలు బెంచీలు డబ్బులు ఉన్నా మనసులో దరిద్రంతో ఉంటాం. అబ్రహం లింకన్ వాడు గాంధీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు బాహ్యంగా గాంధీ గారు చాతమే పడుకున్నాడు, రాత్రులు కూడా చాతమే పడుకున్నాడు, చాతమే నిద్ర పట్టేసి దానికి మనకు చాపల మీద నిద్ర పట్టదు. ఆయన చాతమే పడుకునేవాడు, చాతమే నిద్ర పట్టేసి దాని. వాళ్ళు బాహ్యంగా దరిద్రులే, బాహ్యంగా ఫకీర్లాగా కనిపిస్తారు, నీకు లోపల రిచ్గా ఉంటారు వాళ్ళు. మన పిపర్ మీటింగ్లో అదే కదా చెప్పుకున్నా, అందరికీ ధనవంతులు అయిపోదాం ధనవంతులు అయిపోదాం. అప్పుడు మనకు పేదరికం ఉంటే మనకు వచ్చిన నష్టం ఏంటని ఎవడనుకోడు. పావర్టీ అందరికీ అది అయిపోదాం అయిపోదాం అయిపోదాం. మన మైండ్ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నామని లోపలటువంటి విచారం లేదు, ఆ లోచూపు లేదు మనకు. మీరందరూ ధనవంతులు అయితే మంచిదే, మనస్సు కూడా ఆ ధనంతో పాటు బుద్ధి కూడా పెరుగుతూ ఉండాలి. మీ ధనం పెరుగుతుంది అనుకోండి, ధనంతో పాటు బుద్ధి కూడా పెరుగుతూ ఉండాలి. మీ సంపదకి మీరు ట్రస్టీలుగానే ఉండాలి. ఎవరైనా ధనవంతులు అవ్వచ్చు మంచిదే, కానీ వాళ్ళు ట్రస్టీలు మాత్రం అనుకోవాలి. ఆ ధనానికి వాళ్ళు ఓనర్స్ అనుకోకూడదు, ట్రస్టీలు మాత్రం అనుకోవాలి. ఎలాగైతే ఆ ధనం నేను బంధించదు. ఆనందం గురించి మాట్లాడుకుంటాం అంటే 100% మన శరీరాన్ని విడిచిపెట్టేది. శరీరము జీవుడు సపరేట్ అయిపోయినప్పుడు మన శరీరం విడిచిపెట్టి ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు 100 రూపాయలు శాంతిగా ఆనందంగా ఉన్నాం అనుకోండి, వాడికి పునర్జన్మ లేదు. 100% హ్యాపీనెస్, 100% ప్లస్ అలా ఉండగలిగితే. అది మీ కొండ గుర్తు కోసం చెప్తున్నాను ఈ మాట. ఆనందరాజు గారి శత జయంతి ఉత్సవాన్ని పురించుకుని ఆనందం గురించి కొంతసేపు మాట్లాడుకుందరు. అందరు హృదయాల్లోనే ఆనందమే ఉందంటున్నారు, ఉన్నదే ఆనందం అంటున్నారు, అశాంతి లేదంటున్నారు. మన హృదయంలో ఉన్నది ఆనందే, అందుకే మనం దుఃఖం వస్తుంటే వద్దంటాం, ఆనందం వస్తుంటే రమ్మంటాం, దుఃఖం వస్తుంటే వద్దంటాం. శాంతి వస్తుంటే బాగుంటుంది, అశాంతి వస్తుంటే వద్దు. మన హృదయంలో ఏది లేదు అది వస్తుంటే వద్దు వద్దంటాం. మన హృదయంలో చావు లేని వస్తువు ఒకటి ఉంది, అంటే మన శరీరానికి చావు వస్తాంటే వద్దు వద్దు నువ్వు రావద్దంటాం. అలాగే మన హృదయంలో శాంతి ఉంది అశాంతి వస్తాంటే నువ్వు వద్దంటాం. మన హృదయంలో ఏది లేదో, మన స్వరూపం ఏది లేదో అది వస్తానంటే వద్దంటాం. మన శరీరానికి చావు వస్తే రావద్దు, మనం ఇష్టపడం చావుని ఇష్టపడం. ఏం చేత ఇష్టపడం? మనం చావు లేని సత్పదార్థం మన హృదయంలో ఉంది, అమృతం మన హృదయంలో ఉంది. చావు ఎలా ఉంటుందో, పుట్టుక ఎలా ఉంటుందో, చీకటి ఎలా ఉంటుందో, వెలుతురు ఎలా ఉంటుందో, ఈ ద్వంద్వాలకి అతీతంగా, ద్వైతానికి అతీతంగా లోపల ఒక సర్వస్థం ఉంది. అదే సత్యం, అదే అందం, అదే సౌందర్యం, అదే ఉండటం, అదే శాంతి, అదే సుఖం లోపల ఒకటి ఉంది. అందులో లేని ఏది వచ్చినా మనం రావటం, అది రిజెక్ట్ చేస్తాం మనం. మనందరికీ ఎవరికి చనిపోవాలని ఇష్టం లేదు, అందరికీ జీవించాలని ఉంది. ఇంకేం మన హృదయంలో చావు అనేది ఎలా ఉంటుందో తెలియని వస్తువు ఒకటి ఉంది లోపల, అది మనమై ఉన్నాం. అయితే చావు వస్తా అంటే వద్దంటాం. ఆనందం ఎలా పొందాలి? హృదయంలో ఆనందం ఉందని చెప్తున్నారు అందరూ, కానీ అది మా అనుభవంలో లేదు. ఆనందం ఉన్న మాట మీద ఉండొచ్చు, అది మా అనుభవం లేదు. అది ఎలా పొందుతాం? ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, అది నీవై ఉన్నావయ్యా. ఆనందం లోపల ఉండటం కాదు, ఆనందమే నువ్వు. ఆత్మ గురించి కృష్ణుడు వర్ణిస్తూ అది అగ్ని చేత దహించబడదు, నీటి చేత తడపబడదు, ఖడ్గముడి చేత నరకబడదు. అదే దానికి శరీరంతో మనస్సుతోటి సంబంధం లేదు. స్వతంత్రమైనది, అస్వతంత్రమైనది కాదు, స్వతంత్రమైనది. దానికి వెలుత అంటూ లేదు, దానికి లోపల బయట అంటూ లేదు. అది అంతటా ఉంది, లోపల ఉంది, బయట ఉంది, అంతటా ఉంది. నీ హృదయంలో కూడా ఉంది. నీ హృదయంలో ఉన్నదే అంతా వ్యాపించింది, అంతా వ్యాపించున్నదే నీ హృదయంలో ఉంది అని చెబుతూ అది ఉండి అది పంచిపోతారు, దాన్ని ఏమి చేయదు, చావు పుట్టుకలు దాని సంబంధం లేదు అన్నీ చెబుతూ అది ఎవరో అనుకుంటున్నాయి. మాది నీవై ఉన్నావు అర్జున అన్నాడు. ఆనందం గురించి చెబుతూ ఆనందం నీ పేరే ఆనందం, నీ పేరే శాంతి, నీ పేరే సుఖం. నీకు ఆనందం ఉండటం కాదు, నువ్వే ఆనందం, నువ్వే శాంతి. అది అనుభవం నీకు లేని, అది నీకు అనుభవం లేదు, అది నీకు అనుభవం లేదు. నీలో ఉంది, నీకు తెలుసున్నా ఉంది, తెలియకపోయినా ఉంది. తెలిసిన వాడు సుఖీ అవుతాడు, తెలియని వాడు ఆ జన్మకు ఆ జన్మ దుఃఖం వెంటాడుతుంది. వాడు ఎంతటి వాడే దేహంతో తాదాక్ష్యం, దేశంతో తాదాక్ష్యం, కులంతో తాదాక్ష్యం, మనస్సుతో తాదాక్ష్యం. నువ్వు కాని దానితో దేనితో తాదాక్ష్యం పొందినా పరిణామంలో దుఃఖం మిగులుతుంది. నేను కాని దానితో దేనితో తాదాక్ష్యం పొందినా పరిణామంలో దుఃఖం మిగులుతుంది. మనం మన దేహాన్ని ఎంత బాగా చూసుకుంటామో, ఈ దేహంతో మనం ఎంత స్ట్రాంగ్ ఐడెంటిఫికేషన్, దేహం అంటే దేహం నాది, దీన్ని చక్కగా చూసుకుంటాం, రోజుకు రెండు పూట్ల స్నానం చేస్తాం, అన్నం పెడతాం, దీనికి రోగం వస్తే హాస్పిటల్కి తిప్పుతాం, ఈగల వాళ్ళనివ్వం, దోళ్ళని ఆ వాళ్ళనివ్వం, ఎందరిని ఎవరిని మాట అన్నివ్వం, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. ఆ దేహంతో టోటల్ ఐడెంటిఫికేషన్, నా దేహంతో టోటల్ ఐడెంటిఫికేషన్ ఎలా పడుతున్నాను. అలా మహాత్మా గాంధీకి ఏదో మణితోటి కానీ, పవర్తోటి కానీ, పాపులారిటీతో కానీ ఏదో అనుబంధం లేకపోయినా ఆ కంట్రీతోటి, భారతదేశంతో ఆ కంట్రీ దేశాభిమానం, ఆ దేశంతో టోటల్ ఐడెంటిఫికేషన్ ఉండేదాన్ని. టోటల్ అయ్యింది, ఈ దేశం నాది, ఈ దేశం బాగుపడాలి, కంట్రీ కోసం జీవించండి అంటే, ఇప్పుడు నా దేహానికి ఏదైనా గాయం తగిలింది అనుకోండి నాకు దుఃఖం వచ్చేస్తుంది. అలాగే దేశానికి ఏదైనా నష్టం వస్తుందనుకోండి, దేశానికి ఏదైనా ఇబ్బంది పడుతుంది అనుకోండి, లేకపోతే దేశంలో దారిద్ర్యం ఎక్కువ ఉందనుకోండి, లేకపోతే దేశంలో ప్రజలు ఎక్కువ బాధపడుతున్నారనుకోండి, ఆయన శరీరానికి వచ్చిన బాధ ఎలా ఉంటుందో, ఆ తాదాక్ష్యం వల్ల ఆ దేశానికి వచ్చిన బాధ ఆయన శరీరం మీదకి వచ్చింది, వాడి బాధ. నాకు ఆ మధ్యన నేను కోడిపాటి రామభద్రరాజు గారు నేను ఒక చోట ఒక పెళ్లిలో కలుసుకున్నాను. గాంధీ గారు ఇంకో 4 రోజులకి ఆయన ఖాళీ చేస్తారనుక ఢిల్లీ బిర్లా భవన్లో, 4 రోజుల ముందు, ఓన్లీ 4 డేస్ బిఫోర్, ప్రకాశం పంతులు గారికి కోడిరిపాటి రామభద్రరావు గారికి బాగా స్నేహం. కొన్ని మాటలు మీరు నమ్మరు, ఇది పురాణాల్లో రాస్తే అబద్ధం. నేను చెప్పే మాట పురాణాల్లో చెప్తే మీరు అసత్యం అనుకోండి, నేను చెప్పే మాట మీరు పురాణాల్లో చెబితే ఎవడో కల్పించి రాశాడంటారు. ప్రకాశం గారు కాంపోజిట్ స్టేట్ లో చీఫ్ మినిస్టర్ చేశాడు, 1936లో రెవెన్యూ మినిస్టర్ చేశాడు, మళ్లీ మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక చీఫ్ మినిస్టర్ చేశారు, చాలా పదవులు చేశారు. ఇన్ని పదవులు చేశాక ఆయనకి ఒక్క ఓడుతోటి కర్నూలులో ఆయన ఆయన గవర్నమెంట్ పడిపోయింది. తర్వాత పడిపోయిన తర్వాత 1 నెలలో ఆయన కర్నూలులో ఉండిపోయారు. ఉండిపోతే 10 రోజులకి కోడిరిపాడు రామభద్రరావు గారు, అప్పుడు ఎమ్మెల్యే, ఆయన ప్రకాశం పంతులు గారిని చూడటానికి వెళ్లారట 15 రోజుల తర్వాత. ఏమైనా రామభద్ర 1 గంట, ఆయన ప్రకాశం పంతులు గారిని చూడటానికి వెళ్ళేవాడు 1 గంట అయింది చూడటానికి. అయితే ప్రకాశం పంతులు గారు అడిగారట, అంటే వాళ్ళు సాక్రిఫైస్ కోసం చెప్తున్నారు, వాళ్ళ సఫరింగ్ సాక్రిఫైస్. రామభద్రరావు గారు నువ్వు భోజనం చేసి వచ్చావా అన్నారట, భోజనం చేసావా అన్నారట పంతులు గారు. అయితే నా భోజనం అయిపోయిందంటే నేను భోజనం చేసి వచ్చాను. అంటే ప్రకాశం పంతులు గారు ఎందుకు అడుగుతున్నారు రామభద్రరాజు గారిని అర్థం అవటారు అది ఏమిటి. నువ్వు బోన్స్ వచ్చావో బోన్స్ వచ్చావంటే నా భోజనం అయిపోయిందంటే నా సాపాటు అయిపోయింది నేను బోన్స్ వచ్చానని అంటున్నారు రామభద్రరాజు గారు. రామభద్రరాజు నువ్వు బోన్స్ వచ్చావు నేను ఇంకా బోన్ చేయలేదన్నారు. వాడు ప్రకాష్ రామభద్రరాజు నువ్వు బోన్స్ వచ్చావు ఒంటికి అంటారు అయిపోయింది నాకు భోజనం లేదంటే ఆశ్చర్యపోయాడు ఈయన. నువ్వు భోజనం చేసి వచ్చి నాతో మాట్లాడుతున్నావు నాకు ఎంతవరకు తినలేదు అన్నమాట. ఏంటి కాంపోజిట్ స్టేట్ లో సంవత్సరం చీఫ్ మినిస్టర్ చేస్తున్నవాడు 1936లో 2 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ చేస్తున్నవాడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వచ్చాక చీఫ్ మినిస్టర్ చేస్తున్నవాడు. అప్పుడు రామభద్ర గారికి ఎంతవరకు అర్థమవుతుంది అప్పుడు వెంటనే రెండింటికి అప్పుడప్పుడు ఎవరి చేత అప్పుడు కర్నూలులో ఎక్కడ పెద్ద హోటల్కి వెళ్తే హోటల్లో పంపించి క్యారేజ్ తెప్పించారన్నారు. ఇది కూడా వదిలేని దీని గురించి కాదు ఇప్పుడు నేను చెప్పేది. ఆ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది కంట్రీ. ఒక 4 రోజులు గాంధీ గారు అంటే అనాత్మతో మనం కానిదాంతో ఎంత అది ఎంత విశాలమైన అభిప్రాయం అయినా ఎంతో కొంత దుఃఖం వస్తుంది అక్కడ. అందుకు నేను చెప్తా అంటారు అనాత్మతో ఎక్కడ తాదాప్యం ఉన్నా సారే వస్తుంది. గాంధీ గారి దగ్గరికి ప్రకాశం పంతులు గారు ఇంకా 4 రోజులకు ముందు చనిపోతారనగా గాంధీ గారు ప్రకాశం పంతులు గారు రామభద్ర గారి బిర్లా హౌస్కి వెళ్లారట. అంటే ఏదో మాటల సమయంలో ప్రకాశం బాపూజీ అని మాట్లాడేది. ప్రకాశం ఏంటి ఎవడ కోపం వస్తే ఆడే పార్టీ పెడుతున్నాడు, ఎవడ కోపం వస్తే ఆడే రాష్ట్రాన్ని అడుగుతున్నాడు, ఎవరికి ఎవరికి పదవి దొరకకపోతే ఆడే రాష్ట్రం అంటున్నాడు, ఎవడ కోపం వస్తే ఆడే ఏదో కొత్త పార్టీని పెడుతున్నాడు. ఈ దేశం ఎక్కడికి వెళ్ళాలి, ఈ దేశం గతి ఏంటని గాంధీ గారు ఏడ్చారట పాపం 4 రోజులు. నాకు ఈ మధ్య 10 రోజుల కింద రామభద్ర గారు చెప్పిన మాట కోడూరుపాటు రామ్ నాకు ఆశ్చర్యం వేసింది. గాంధీ గారి కలం నీళ్ళు ఎప్పుడు చూడలేదు నేను. ప్రకాశం ఎవడికి కోపం వస్తే అడుగు పార్టీ, ఎవడికి కోపం వస్తే ఎవడికి పదవి లేకపోతే అడుగు రాష్ట్రం అడగటమా. ఈ దేశం గతి ఏంటి, ఈ దేశం ఎక్కడికి వెళ్తుంది. సడన్ గా ఆయనకి అనుకోకుండా కలం నీళ్ళు వచ్చినట్టు బాపూజీ ఏం చెప్తుంది. దేశం ఎలా పోతే ఆయనకెందుకు, మన శరీరం ఎలా పోతే మనం అనుకోం. మన దేశంతో మన దేశంతో టోటల్ ఐడెంటిఫికేషన్ ఇది బాడీ, టోటల్ ఐడెంటిటీ ఇది బాడీ. అలాగే వాళ్ళ కంట్రీ తోటి టోటల్ ఐడెంటిఫికేషన్ వల్ల సడన్గా వీపింగ్ వ్యాప్తావు, సడన్గా దుఃఖం వచ్చేస్తుంది. నువ్వు కాని దానితో అది ఎంత విశాలమైందైనా అక్కడ నీకు తాదాప్యం ఉన్నప్పుడు, ఒక ఐడెంటిటీ ఉన్నప్పుడు నీకు తప్పనిసరిగా సారే వస్తుంది. అది తప్పలేదు. గాంధీ గారి కళ్ళం నీళ్ళు రావడం ఎప్పుడు చూడలేదు, సడన్ గా టీయర్స్ వచ్చాయి అన్నారు రామభద్ర గారు. ఏంటి ఎవడ కోపం వస్తాడు పార్టీ, ఎవడకు 10 మంది పదవులు జరగకపోతే ఆడుకో రాష్ట్రం, ఏంటి దేశం గతి ఏంటి, ఎక్కడికి వెళ్తాను ఈ దేశం. మతం పేరు మీద దేశాన్ని 2 ముక్కలు చేసేశారా, మతం పేరు మీద భారతదేశాన్ని 2 ముక్కలు చేసేశారా, ఇంకెన్ని ముక్కలు చేస్తారు అని చెప్పి అని ఊరుకోలేదట. సడన్ గా కమీళ్ళు వచ్చినట్టు బాపూజీ ఏం చేస్తా ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. పైగా మామూలుగా కాదు టోటల్ ఐడెంటిఫికేషన్. అంటే మీరు అనుకోవచ్చు దేశభక్తిలో ఏముందని, దేశభక్తి దైవభక్తికి ప్రిపేర్ చేస్తున్న మైండ్, దేశభక్తి దైవభక్తికి, దేశభక్తి వల్ల మన హార్ట్ విశాలం అవుతుంది, మన మైండ్ వైడెన్ అవుతుంది. వైడెన్ అవటే కాదు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి మోక్ష సుఖాన్ని పొందడానికి ముఖద్వారం కింద ఉపయోగపడుతుంది. ఏదైనా ఇంట్లో మనం ఎంటర్ అవ్వాలంటే గేట్ ఉండాలి. ఆ ఇంట్లో మనం లోపలికి వెళ్ళాలంటే ఏదో గేట్ ద్వారా మనం లోపలికి వెళ్తాం ఇంట్లోంచి. అలాగే ఆ చిత్తశుద్ధి ఆ చిత్తశుద్ధి పేటియటిజం వల్ల మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్త అంటే వైడెన్ అవుతాం మనం, బాగా వైడెన్ అవుతాం అంటే మనసులోని మురుగుంట్లే ఉంటే అవి పోతాయి మనకి దేశభక్తి వల్ల. ఆ మనసులో ఇరుకుంటే ఇరుకుతనం పోతుంది. అది ఎప్పుడైతే మనకు చిత్తశుద్ధి కలిగిందో వాడు ఏ మతస్థుడైనా వాడు ఏ కులస్థుడైనా చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే మోక్షాన్ని పొందాలి. చిత్తశుద్ధి లేకుండా మోక్షాన్ని పొందే అవకాశం లేదు. స్టడీగా నువ్వు వివేకాన్ని వైరాగ్యాన్ని అభివృద్ధిపరచుకో, డిస్క్రిమినేషన్ పెంచుకో. వైరాగ్యాన్ని కూడా లోపల వైరాగ్యం పెంచుకుంటూ ఉండాలి. లోపల పైకి మనం నార్మల్ గానే కనిపించవచ్చు, పైకి మనం కామన్ గానే కనిపించవచ్చు, ఎదటి వాళ్ళకంటే మనలో విశేషం ఏది ఉన్నట్టు అలా అనుకోక్కర్లేదు. ఈశ్వరుడు అందరిలోనే సమానంగా ఉన్నాడు, ఓ చోట ఎక్కువగానే ఓ చోట తక్కువగానే లేడు. ఈ హెచ్చు తగ్గులని మన మనస్సు కల్పించిన విషయాలే. అయితే జాగ్రత్తగా వివేకం పెంచుకుంటూ వైరాగ్యాన్ని పెంచుకుంటూ వస్తే నీ హృదయం, నీ మనస్సు అది నీ గూట్లో పడిపోతుంది. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడి నుంచైతే ఈ తలంపులు, ఎక్కడి నుంచైతే ఈ సంకల్పాలు, ఎక్కడి నుంచైతే ఈ ఊహలు, ఎక్కడి నుంచే ఈ భయాలు, ఎక్కడి నుంచైతే మనకు వస్తున్నాయో, మీకు వచ్చే ఆలోచనలు, నాకు వచ్చే ఆలోచనలు, ఏ మనిషికి అయినా వచ్చిన ఆలోచనలు, ఇవన్నీ ఈ తలంపులు, ఈ ఆలోచనలు, ఈ కష్టకాలు, ఇవన్నీ మీకు లోపల నుంచి ఆలోచన అనే తలంపులు లోపల నుంచి వస్తున్నాయి. ఇవన్నీ సమిష్టిగా ఏ సోర్స్ నుంచి అయితే ఇవన్నీ వస్తున్నాయి, వాడు దేవుడు, అదే ఎనర్జీ, వాడే దేవుడు, అక్కడి నుంచి వస్తున్నాయి అన్నీ. మనకి నేననే తలంపు కూడా లోపల నుంచి వస్తాను కానీ బయట నుంచి రావటం లేదు. మన అందరికీ ఒకటి గుర్తుపెట్టుకుని ఈ మాట వినేది, ఎవరింటికి వారు వెళ్ళిపోవచ్చు, నేను నాది నేను, ఎంతటి వాడికైనా నేను నాది నేను నాది, అందులోంచి బయటికి రాకుండా ఎవడు బుద్ధి డబ్బలేదు. నేను నాది, నేను నాది, ఐ ఫీలింగ్, నేను నాది, నేను నాది. కానీ ఈ రెండు పెద్ద గుళ్ళలు, ఈ రెండు బంగారుపై కడ్డీలు అనుకుంటున్నాం మనం. వాటి బంగారుపు కడ్డీలరా ఇడిచిపెట్టగలం? మనం ఇడిచిపెట్టలేం. ఆ రెండు గుర్రలు, ఆ రెండు గుర్రలు గడ్డి పడకనే విలువ ఉంది కానీ ఫీలింగ్స్ ఉంది. వాటికి రోడ్డు మీద ఉన్న గడ్డి పడకలకైనా విలువ ఉంది కానీ ఈ నేను అనే ఫీలింగ్కి, నాది అనే ఫీలింగ్కి గడ్డి పడకున్న విలువ లేదు. నేను నాది, ప్రతివాడు ఎక్కడ చూసినా నేను నాది, ఈ రెండు ఫీలింగ్సే, నేను నాది, ఈ నేను నాది, ఈ ఎంత బలంగా ఉన్నాయంటే మనం ఎన్ని సాధన చేసినా అందులోంచి బయటికి రాలేకపోతాం. ఏదో యోగాభ్యాసాలు అంటున్నారు, కూర్చోటాలు అంటున్నారు, నుంచోటాలు అంటున్నారు, 3 నెలల ట్రైనింగ్లు అంటున్నారు, గాలి పీల్చమంటున్నారు, గాలి విడిచిపెట్టమంటున్నారు, ఇంకేదో నదిలో స్నానం చేసిరమ్మంటున్నారు, ఇంకో ఏదో చెట్టు చుట్టూరు తిరగమంటున్నారు, ఏదో అర్చన అంటున్నారు, ఏదో రకరకాలుగా చెప్తున్నారు. అవి ఫీలింగ్స్ నుంచి ఎంతవరకు మనం బయటికి రాగలిగాం? ఎంత బలమైన ఫీలింగ్స్ ఇది, నేను నాది, ఆ నేను నాది, ఆ నేను నాది, బలమైన ఫీలింగ్స్. అందులోంచి విడుదల పొందకుండా ఎవడికి బ్రహ్మ సాక్షాత్కారం కలగదు, బ్రహ్మానందం ఎవడికి ఎరుకులోకి రాదు. ఎవడైతే రెండు ఫీలింగ్స్ నుంచి విడుదల పొందాడో వాడు ఇప్పుడు నేను అనేటప్పటికి నా దేహం ఎలా స్ఫురిస్తుందో వాడికి బ్రహ్మము, నేననేప్పటికి బ్రహ్మం స్ఫురిస్తుంది. వాడికి గోయింగ్ తోటి పని లేదు, కమింగ్ తోటి పని లేదు, వాడికి రాకపోకలతోటి పని లేదు. ఈ రెండు గుర్రలు, ఈ రెండు అంటే మనకి ఎంత ఇష్టమో, ఆ నేను అనే తలంపు మీద ఏగల వాళ్ళనేమో, దోమల వాళ్ళనేమో. కొంతమందికి పేరంటే ఎప్పుడైతే అనిపించాలి, ఆ పేరుతో కాదాచ్చు. ఈ పేరు ఎవరిలో పెడతారు మీకు? మనం పుట్టినప్పుడు మన మోకం మీద ఈ పేరు ఎవరో పేరు రాసి మనం రాము. మనం తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు మన మొఖాల మీద పేర్లు లేవు. ఎవరిలో పెడతారు ఈ పేరు? ఎవరో పెట్టిన ఆ పేరంటే చాలా ఇష్టపడిపోతాం. మీరు ఏదో ఒక ఐటెం చెప్పండి, అక్కడ నా పేరు పెట్టేయండి మీరు, అప్పుడు ఇస్తాను సందా అంటది. అందులో అందులో గొర్రె ఏం చేసుకుంటాం పేరు మనం? నేను 4 లక్షలు కవితే 6 లక్షలు ఇస్తాను మీకు, నాకేదో ఒక ఐటెం ఇచ్చేయండి నాకు అంటే పాపం వాడికి ఏదో ఆ పేర్లు ఏదో ఉంది, ఏదో ఉంది, అది గొర్రెనేది డొర్రని, అందులో ఏమి లేదు, ఒక తేగ తేగ తేగకుండా ఇంకా తేగలే మీరు తినవచ్చు మనం. అందులో ఏదో అంటే మనిషి పొరపాటు కూడా కాదు ఇది. అందులో ఏదో ఉంది, ఏదో అందులో ఏమీ లేదయ్యి, అందులో ఏమీ లేదు. గుల్లలే చుట్టూ గుల్లలయ్యి, ఆ గుళ్ళల్లో ఏదో గుళ్ళ భద్ర కూడా చూస్తే అందులో ఏముండదు, కానీ ఏదో లోపల ఏదో ఉంది. ఆ నేననే తలంపులు ఏదో ఉందేమో, నాదనే తలంపులు ఏదో ఉందేమో, లోపల ఏదో ఉంది ఏదో ఉందని ఊహించుకుంటాం. ఆ ఉందని కోటల్లోంచే గట్టిగా బలపడిపోతున్నాం. ఏదో ఉంది ఏదో ఉందని మన ఇమాజినేషన్ మన ఆలోచనట్లు గట్టిగా బలపడిపోతున్నాయి. పైగా మనం చేస్తున్న సాధన కూడా ఆ నేననే తలంపుని నాదనే తలంపుల్ని సాధనలోని సాధన చేసి అందులోంచి విడుదల పడటం, మరి విడుదల పడటం మానేసి సాధన పేరుతో కూడా ఇంకా బీసిపోయేటట్టు చేసుకుంటున్నాం. అందులో ఎందుకు పనికిరానంట, మనలో ఎందుకు పనికిరాని ఏదైనా ఉంటే, ఇంతకంటే రోడ్డు మీద గడ్డి మెరుగు, మనలో ఎందుకు పనికిరానంటే నేననే తలంపు నాదనే తలంపు, ఈ రెండు తలంపులే చాలా బలంగా ఉన్నాయి. ఈ రెండు తలంపుల మీద బేస్ అయ్యే, ఈ రెండు తలంపులను పునాదురాళ్ళుగా పెట్టుకునే మిగతా తలంపులని మీకు వస్తాయి. మీరు ఎన్ని ఆలోచన మీకు వస్తాను, ఎన్ని రానివ్వండి, మీరు ఇంటికెళ్ళి చూసుకోండి. ఎన్ని తలంపులు వచ్చినా దేహము నేనైనా తలంపును కేంద్రంగా పెట్టుకుని నీకు ఇతర తలంపులు వస్తాయి. మీరు ఎన్ని రానివ్వండి, మీకు ఎన్ని వచ్చినా సార్. గౌతమ బుద్ధుడు తమ్ముడు ఆనంద్, చవిత్ తమ్ముడు స్టెప్ మా స్టెప్ బ్రదర్ ఆనంద్, ఆనంద్ ఆ స్టెప్ బ్రదర్ ఆనంద్ ఆనంద్ అన్నాడు. బుద్ధుడి శరీరం విడిచిపెట్టే ముందు డైరియా విరేచనాలు పట్టుకున్నాయి బుద్ధుడి శరీరం, అది శరీరం విడిచిపెట్టి డైరియా వచ్చింది. ఆనంద్ అన్నాడు, బహుశా నీలాంటి మహాత్ముడు ఈ భూమి మీద ఎంతవరకు నడిచి ఉండడేమో అన్నాడు. నీలాంటి హోలీ మ్యాన్, నీలాంటి హోలీ మ్యాన్ ఈ భూమి మీద ఎవరో నడిచి ఉండ, అతను ఒక మహాసామ్రాజ్యాన్ని విడిచిపెట్టి బుద్ధుడు, నేను సామ్రాజ్యాన్ని విడిచిపెట్టేసిన తలంపు కూడా ఇప్పుడు రాలేదట్టు వాడి బుద్ధుడు. ఆ తలంపు కూడా పోనీ బాహ్యంగా విడిచి మనసులో కూడా తలంపు రాలేదు అన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. ఆ శరీరం విడిచిపెట్టేటప్పుడు అన్న అటు భవిష్యత్ నీలాంటి వాడు ఈ భూమి మీద ఎవడో నడిచి ఉండడు అని ఆనంద్ మనమైతే సంతోషిస్తాం. ఆనందంగా వాడికి ఏమి సంతోషించడం, సంతోషించే ఎవడు సంతోషించేవాడు అక్కడ లేడు. అంటే వాడికి ఒక ఒక క్యాస్ట్ తోటి కానీ, ఒక బాడీ తోటి కానీ, ఆయనకున్న మైండ్ తోటి కానీ, దేనితోటి వాడికి తాదాత్మ్యం లేదు. అంటే సంతోషం కూడా లేదు. సంతోషం అంటే ఒక వికారం, దుఃఖం ఒక వికారం, ఆ రెండాటికి అతీతమైంది నిర్వీకారం. మీకు ఏదైనా సంతోషం వచ్చేస్తున్నా నిజం కాదు, అదొక డిస్టర్బెన్స్, అదొక వికారం. మీకు దుఃఖం వచ్చిందనుకున్న అది కూడా డిస్టర్బెన్స్. మీరు నార్మల్గా ఉండలేకపోతున్నారు, న్యాచురల్గా ఉండలేకపోతున్నారు. నార్మల్గా ఉండలేని వాడికి, న్యాచురల్గా ఉండలేని వాడికి గాడ్రలైజేషన్ ఎలా వస్తుంది? అది అసాధ్యం, సాధ్యం పాడి సాధ్యం కాని విషయం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం అమ్మ? ఇప్పుడు బుద్ధుడి గురించి మాట్లాడుతున్నాం. బహుశా నీలాంటి పవిత్రుడు ఈ భూమి మీద ఎవరో నడిచి ఉండడు నేను. అవి బుద్ధిరాని ఆయన సంతోషించలేదు. ఆనంద్ ఆనంద్ నువ్వు వరలిస్ట్ ఏమైనా చదివావా? వరలిస్ట్ ఎంత చదివావు? నేను చదవలేదు అన్నాడు. వరలిస్ట్ చదవకుండా పూర్వం ఎటువంటి వాళ్ళు వచ్చారో తెలుసుకోకుండా ఆ లూజ్ స్టాక్ ఎప్పుడు పనికిరాదే అన్నాడు. అది లూజ్ స్టాక్, అది లూజ్ స్టాక్ అన్నాడు. నువ్వు వరలిస్ట్ ఎంత చదివావా? పూర్వం ఎటువంటి వాళ్ళు ఈ భూమి మీద నడిచారో నువ్వు చూసావా? ఎటువంటి మహాత్ములు భూమి మీద నడుస్తానే భూమి పులకిస్తున్నాడు. బరు భూమి బరువు అనుకోదు అది. మహర్షులు మహాత్ములు ఈ భూమి మీద నడుస్తుంటే ఏంటి నాకు నాకు వెళ్ళి బరువుగా ఉన్నారు అనుకోదు. భూమి సంతోషపడుతుంది, పులకిస్తుంది. ఎర్త్ ఎర్త్ ఏంటి వీళ్ళు నాకు బరువు అయిపోయారనుకోదు, పులకిస్తుంది. ఎర్త్ ఎర్త కూడా పంచిపోతాలు ఒకటైనా ఎర్త కూడా. నువ్వు వరలిస్ట్ ఏం చదవలేదు. ఎంతమంది వచ్చారు ఈ భూమి మీద నడిచారు? వాళ్ళ గురించి నీకేం తెలియదు. తెలియకుండా నీ అందరు వాళ్ళు ఎవరు రాలేదని అంటున్నావు అంటూ అప్పుడు ఆనంద్ ఇంకో మాట అంటాడు. ఈ ఒక్క మాట మీరు వినండి. మీ శరీరాన్ని ఎక్కడ ఏం చేయమంటారు? ఎక్కడ ఎక్కడైనా భూస్థాపితం చేయమంటారా, లేకపోతే దహనం చేయమంటారా? ఎక్కడ చేయమో, ఒక దహనం చేస్తే ఎక్కడ చేయాలి అని ఆనంద్ అడుగుతాడు. అప్పుడు అంటాడు వాడు బుద్ధుడు. ఆడప్పుడు ఆ బుద్ధుడు ఎలా బుద్ధుడు అంటాడు, ఆడు బుద్ధుడు అయ్యాడు అప్పుడు. అప్పటికి అయ్యున్నాడు బుద్ధుడు. ఈ బుద్ధుడు పలానా చోట చనిపోయాడని, ఈ బుద్ధుడి శరీరం పలానా చోట చనిపోయినని, పలానా చోట దహనం చేశారని ఈ లోకానికి గుర్తు కూడా అక్కర్లే. మనం సమాధులయ్యి కట్టించుకుంటాం కదండి, అది జనలకు సమాధులయ్యి కట్టించుకుంటాం. కొంతమంది ఇంకో సంవత్సరానికి చనిపోతారనగానే తులసి ముక్కలై గ్యాప్ పెట్టుకుని ఉంటారు. ఇంకో సంవత్సరానికి చనిపోతారనగానే ఆ తులసి, ఆ శవం మీద తులసి వేస్తే, కట్ల మీద వేస్తే పుణ్యం వస్తున్నది, ముందే జాగ్రత్త పడి ఉంటారు అనేది. బుద్ధుడు అనేది బుద్ధుడు ఈ శరీరం పలానా చోట దహించబడింది ఈ శరీరం అని లోకానికి గుర్తు కూడా అక్కర్లేదు. బుద్ధుడు పలానా చోట పుట్టాడు, పలానా చోట చనిపోయాడని ఆ గుర్తింపులు కూడా, ఆ గుర్తులు కూడా అవసరం లేదే అంటారు. ఇంపర్సనల్ లైఫ్. మనం నేర్చుకోవాల్సిన ఇండివిజువల్ లైఫ్ కాదు, ఇంపర్సనల్ లైఫ్. బుద్ధి పలానా చోట చనిపోయాడని గుర్తు కూడా ఈ లోకానికి అక్కర్లేదు, అది ఇంపర్సనల్. అది ఇండివిజువాలిటీని పెంచుకోవడం కాదు, అది ఇండివిజువల్ లేడు అక్కడ. ఆ బాడీ బాగుండాయి, ఇండివిజువల్ లాయ్, పర్సనల్ లాయ్ అక్కడ లేడు అసలు. అది ఎప్పుడో పస్స లేకుండా పోయాడు వాడు. వాడికి గుర్తింపులతో పని లేదు. అహంభావనకి రాముడు, రాముడు గురించి మనం చెప్పుకున్నాం పేపర్లో, రాముడు మంచి చేస్తాడు కానీ మౌనంగా ఉంటాడు. మనం మంచి చేస్తే అలర, మనం మంచి, మనం చేసిన మంచి అందరికీ తెలిసిందా లేదని అనుకుంటా ఉంటాం. రాముడు అలా కాదు, మంచి చేస్తాడు మౌనంగా ఉంటాడు వాడు రాముడు. మనలో ఎంతమంది ఉన్నారు మంచి చేసి మౌనంగా ఉన్నవాళ్ళు? అంటే మంచి చేసి మనం మౌనంగా ఉండవనుకోండి, ఈగో సెన్స్కి, ఆ బాడీ బౌండైకి ఫుడ్ పెరిగిపోతూ ఉంటుంది, ఫుడ్ సప్లై ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ ఈ రెండు గుర్రాలను తగ్గించుకోవాలి. అదేదో బంగారం అనుకున్నప్పుడు వాటిని పోగొట్టుకోవాలి. మన సాధన చేసినా పోవా ఈ బంగారం మనం అనుకున్నంత కాలం. ఇక్కడ ఆనందం దగ్గరే ఉన్నాం. నా హృదయంలో ఆనందం ఉంది కానీ అది నాకు తెలియటం లేదు. హృదయంలో ఏదో ఉందంటున్నారు కానీ అది నాకు తెలియటం లేదు. నువ్వు హృదయంలో ఆనందం, నువ్వు గాఢ నిద్రలో ఆనందంగానే ఉన్నావు. గాఢ నిద్రలో నువ్వు ఎక్కడున్నావు? హృదయంలోనే ఉన్నావు. అప్పుడు ఆనందంగానే ఉన్నావు. గాఢ నిద్రలో దుఃఖంగా లేవు, ఆనందంగానే ఉన్నావు. కానీ ఇప్పుడు ఆనందంగా లేవు, జాగ్రత్త అవస్థలో నువ్వు ఆనందంగా లేవు. గాఢ నిద్రలో ఆనందంగా ఉంటున్నావు, జాగ్రత్త అవస్థలో మటుకి ఆనందంగా లేవు. అక్కడికి జాగ్రత్త అవస్థలో ఉన్న ఆనందం, గాఢ నిద్రలో ఉన్న ఆనందం, జాగ్రత్త అవస్థలో నీకు ఎందుకు అప్పుడున్న ఎంత ఆనందంగా ఉంటున్నావో గాఢ నిద్రలో, జాగ్రత్త అవస్థలో ఎందుకు అంత ఆనందంగా నువ్వు ఉండలేకపోతున్నావు? ఏది నీకు అడ్డొస్తుంది? ఏది నీకు అడ్డొస్తుంది? అది ముందు నువ్వు అర్థం చేసుకో. ఏది నీకు అడ్డొస్తుంది అది నువ్వు అర్థం చేసుకో. ఎవరు అడ్డు రావటం లేదు, ఇతరులు ఎవరు అడ్డు రావటం లేదు. ఇతరులు ఎవరు అడ్డొస్తుందని నువ్వు అనుకున్నది నిజం కాదు, నీ మనస్సు నీకు అడ్డొస్తుంది. అది పరచబడిపోయి అది చిరిగిపోతే గాఢ నిద్రలో నువ్వు పొందే ఆనందం కూడా జాగ్రత్త అవస్థలో పొందుతావు. ఎవరో ఇతరులు అడ్డు రావటం లేదు, నీ మనస్సు నీకు అడ్డొస్తుంది. అది పరచబడిపోయి చిరిగిపోతే, అది చిరిగిపోవటం నువ్వు చేసే సాధన యొక్క ప్రయోజనం ఏంటి? అది పరచబడటానికి ఆ తెర చిరిగిపోవాలి. అప్పుడు గాఢ నిద్రకి జాగ్రత్త అవస్థకుని భేదం పోతుంది. గాఢ నిద్రలో ఎంత ఆనందంగా ఉన్నావు, ఎంత శాంతిగా ఉన్నావు, అదంతా నీకు జాగ్రత్త అవస్థలు కూడా నువ్వు పొందుతావు. ఇప్పుడు మన అందరికీ అనుభవం ఉంది, గాఢ నిద్రలో హ్యాపీగా ఉన్నాం కానీ జాగ్రత్త అవస్థలో ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎవరు అడ్డొస్తున్నారు మనకి? ఈ నేనే అడ్డొస్తుంది. ఈ నేనెవరు? ఎక్కడి నుంచి వస్తున్నాడు వీడు? లోపల నుంచి వస్తున్నాడు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇది గుర్తుపెట్టుకోండి. మూల తలంపు, ఈ నేననే మూల తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో, నీకు మూల తలంపు బయట నుంచి రావటం లేదు, లోపల నుంచే వస్తుంది నేననే తలంపు. ఆ నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుంది, లోపల నుంచే వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియటం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడే బ్రహ్మం ఉంది, అక్కడే సుఖం ఉంది, అక్కడే నిర్వాణ స్థితి ఉంది. నిన్ను నియమించేవాడు, నిన్ను ఆడించేవాడు, నిన్ను కంట్రోల్ చేసేవాడు మూల తలంపు మూలంలోనూ ఉన్నాడు. మూల తలంపులో మూలంలోకి వెళ్ళినప్పుడే ఆ వస్తువు నీ జరుకులోకి వస్తుంది. అది బాహ్యంగా చూసేది కాదని లో దృష్టి నేర్చుకోవాలి. లుక్కి విచిన్న లోచూపు లోపల నీ మనస్సును లోపలకు పంపించు, నీ మనస్సును ఉపసంహరించు. ఈ తలంపుని నేను నేననే తలంపుని ఉపసంహరించు. దాన్ని విత్డ్రా చెయ్యి, ఆ మూల తలంపుని విత్డ్రా చెయ్యి. ఈ మూల తలంపుని తన మూలంలోకి వెళ్ళు, దానికి తోలుకెళ్ళు, దాన్ని విత్డ్రా చెయ్యి. ఉపసంహరించు. దాని మూలంలోకి అది వెళ్లే వరకు నువ్వు ఉపసంహరించుకుంటూ వెళ్తే ఆ మూల తలంపు తన మూలాన్ని ఎప్పుడైతే చూచిందో, ఆ మూల తలంపు యొక్క సోర్స్ని మూల తలంపు ఎప్పుడైతే చూచిందో, ఆ మూల తలంపు మూలంలో ఉంది నీకు తానుగా వ్యక్తం అవుతుంది. ఈ మూల తలంపు నశిస్తుంది. ఈ మూల తలంపు నశిస్తే నువ్వు నశించవు. నువ్వు ఏదిగా ఉన్నావో అది నీకు ఎరుకులోకి వస్తుంది. అది నిర్వాణం. అప్పుడు మీరు కంగారు పడకండి. అప్పుడు కూడా మీకు దేహం ఉంటుంది. అప్పుడు దేహం నేను అనుకోరు, నాకు దేహం ఉంది అనుకుంటారు. అప్పుడు కూడా మీకు దేహం ఉంటుంది, జ్ఞానం కలిగా కూడా. అయితే దేహం నేను భావన పోతుంది. నాకు దేహం ఉంది అనుకోవచ్చు మీరు, కానీ దేహము నేను తలం పోతుంది. దేహము నేను అనుకోవటం వేరు, నాకు దేహం ఉంది అనుకోవటం వేరు. అయితే ఎవరు అడ్డొస్తున్నారు? ఇది బాగా అర్థం చేసుకోండి. గాఢ నిద్రలో నువ్వు శాంతిగా ఉన్నావు. గాఢ నిద్రలో ఎంత శాంతిగా ఉన్నావో, ఎంత సుఖంగా ఉన్నావో ఏకద అవస్థలు ఉండలేకపోతున్నావు. అలాగా అలా ఉండలేకపోవటానికి మధ్యలో ఎవరు అడ్డొస్తున్నారు నీకు? ఆ అడ్డొచ్చేది ఎవరు? అహంకరణమే. ఈ నేననే తలంపే, అంటే దేహగతమైన నీ దేహము నేననే తలంపు నీకు అడ్డొస్తుంది. నీ శాంతికి అదే అడ్డొస్తుంది. దాని ఆధారం ఎదిగితే ఏది, ఆ నేనున్న తలంపు ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని వెతికితే, దాని విశ్లేషణ చేస్తే, దాని అనాలిసిస్ చేస్తే, దాని పరిశీలన చూస్తే, దాని యొక్క మూలం నువ్వు అన్వేషణ చేయగలిగితే, మూల తలంపు యొక్క మూలంలోకి వెళ్ళినప్పుడు నీకు సత్య సాక్షాత్కారం, అప్పుడే నీకు బ్రహ్మ సాక్షాత్కారం, అప్పుడే నీకు ఆనంద అనుభవం. ఆ మూల తలంపు మూలంలోకి నీకు వెళ్ళగలిగినప్పుడు, మూల తలంపు మూలంలో నువ్వు ఉండగలిగినప్పుడు, ఈ సహస్రారంలో ఈ బ్రెయిన్లో నీ మనస్సు ఎంత సహజంగా ఉంటుందో, మూల తలంపు మూలంలో కూడా నువ్వు అంత సహజంగా ఉండగలిగితే, అంటే న్యాచురల్గా నార్మల్గా ఏదో అభ్యాసాలు చేసి యోగాలు చేసి కాకుండా, ఆ న్యాచురల్గా నార్మల్గా నీ హృదయంలో నువ్వు ఉండగలిగితే, అక్కడ ఉంచితే, అదే బ్రెయిన్లో మైండ్ ఎంత సహజంగా ఉందో, ఆ స్పిరిచువల్ హార్ట్లో మనస్సు అంత సహజంగా ఉండగలిగితే అది నశిస్తుంది. అది నశిస్తే నువ్వు నశించవు. నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు ఎరుక నీకు కలుగుతుంది. అప్పుడే ఆనందం, అప్పుడే శాంతి, అప్పుడే సుఖం. అప్పుడు ఈ దేహం ఉన్నా లేకపోయినా మనకొకటే. ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా మనకొకటే. ఈ లోకం ఒక ట్రైనింగ్ గ్రౌండ్. లోకం ఏమి లేదు, ఇది ఒక ట్రైనింగ్ అవుతానికి వచ్చాను. లోకంలో మన అందరం ఒక ట్రైనింగ్ అవటానికి వచ్చాం. ఇంచేదంటే రమణ మహర్షి గారు చెప్పారు, లోకం మంచిది కాదు, చెడ్డది కాదు. అర్థం మంచిది కాదు, చెడ్డది కాదు. అర్థం నీ ముఖంలో ఏదో అది అర్థంలో చూపిస్తుంది, అర్థం చూపిస్తుంది. అలాగే లోకం కూడా నీ బలహీనత ఏంటో లోకం చూపిస్తుంది. కానీ నీ బలహీనతను లోకం పోగొట్టదు, నువ్వే పోగొట్టుకో. అదే సాధన అంటే. రాముణ్ణి చిత్రకూటం దగ్గరికి వెళ్ళి, నువ్వు సుఖపడే రోజులు ఇయ్యా, నువ్వు అరణ్యవాసం చేసే రోజులు కాదు, వయసులో ఉన్నావు, నువ్వు సుఖపడే రోజులు, నువ్వు అయోధ్య వచ్చాయి, ఎవరో ఏదో అన్నారని నువ్వు అరణ్యానికి వెళ్ళిపో అక్కర్లేదు, నువ్వు అయోధ్యకు వచ్చాయి, నీ వయసు అటువంటిది, ఇప్పుడు నువ్వు వానప్రస్థ ఆశ్రమం చేయటానికి అరణ్యాలకు వెళ్ళి ఉండటానికి నీ వయసు చిన్న వయసు నీకు, అయితే నువ్వు ఈ వయసులో అరణ్యవాసంలో ఉండక్కర్లేదు, మళ్ళీ అయోధ్యకు వచ్చేయమని చెప్తాడు అక్కడ. అక్కడ రాముడు చెప్తాడు అది కాదు డ్యూటి, ధర్మం, వయసు కాదు అక్కడ ధర్మం, నేను అరణ్యానికి వెళ్ళాలి, నువ్వు పరిపాలన చేయాలి, ఈ 14 సంవత్సరాలు నేను అరణ్యానికి వెళ్ళాలి, నువ్వు పరిపాలన చేయాలి, అది ధర్మం, డ్యూటీ, డ్యూటీ ఇస్ గాడ్. అక్కడ వయసు ప్రధానం కాదు. రాక్షస సంహారం చేసినప్పుడు రాక్షసులు ఎవరికి అపకారం చేస్తున్నారు? సీతమ్మ అంటుంది రాముడు చూడు, మనకేం అపకారం చేయటం లేదు, రాక్షసులు ఎవరికి అపకారం చేస్తున్నారు, మనకేం అపకారం చేయటం లేదు, అట్టినప్పుడు రాక్షసులు కూడా మనకెందుకంటుంది సీతమ్మ? రాక్షసుడు వైరం మనకెందుకు? అరణ్యవాసంలో అంటుందే సీతమ్మ, రాక్షసుడు వైరం మనకెందుకు? రాక్షసుడు డైరెక్ట్గా వచ్చి మనకు అపకారం చేయటం లేదు, ఎవరు యజ్ఞాలు చేసుకుంటున్నారు, ఎవరు ఆ యజ్ఞాలు వెళ్ళి వాళ్ళు పాడు చేస్తున్నారు, ఇంతవరకు మన మీదకి వచ్చి మనకేమో అపకారం చేయలేదు వాళ్ళు, వాళ్ళు ఎవరికి అపకారం చేస్తంటే మనం ఎందుకు అందరూ ఎంటర్ఫీర్ అవ్వాలి, వాళ్ళతో మనకి విరోధం ఎందుకు, రాక్షసులతో విరోధం ఎందుకని సీతమ్మ సలహా చెప్తుంది. అప్పుడు రాముడు అంటాడు, ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అంటే, ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చినట్టు, రాక్షస సంహారం కోసమే అంటే. సీతమ్మ ఇలా చెప్తుంది కదా, వాళ్ళు కూడా మనకెందుకని, అయితే ఈ భూమి మీదకి మనం ఏ పని మీద వచ్చాం? కేవలం బట్ట కట్టుకోవడానికి, అన్నం తినటానికినే ఈ భూమి మీదకి వస్తాం? ఏ పని, పర్పస్ ఏంటి? ఈ భూమి మీదకి ఏ పర్పస్ మీద వచ్చాం? ఈ దేహం ఎందుకు రూపు దాల్చింది? ఏ పని కోసం ఈ దేహం రూపు దాల్చింది? ఇక్కడ భగవంతుడు సంకల్పం ఏమిటి? ఈ దేహం ద్వారా ఏ పని జరగాలని భగవంతుడు సంకల్పించాడు, ఆ పని జరిగిపోతూ ఉంటుంది. ఈ దేహం ఎందుకు రూపు దాల్చిందో, ఏ పని జరగవలసింది సృష్టిలో, ఏ పని జరగాలని భగవంతుడు సంకల్పించాడు, ఆ పని అలా జరిగిపోతూ ఉంటుంది. మరి ఈ భూమి మీద మనకి ఎందుకు వచ్చినట్టు? అంటే రాముడు కూడా, రాముడు దేవుడని దర్శించడానికి ఒక అవగాహన లేదు. రాముడికి పెళ్లి చేయడానికి అది యజ్ఞం ఏదో చేస్తూ ఉంటాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు చేసి దశరథుని వచ్చి అడుగుతాడు. విశ్వామిత్రుడు అంతటి వాడు మన దగ్గరికి వచ్చాడని, పక్కన వశిష్ఠుడు ఉంటాడు, దశరథుడు ఉంటాడు, మంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు. విశ్వామిత్రుడు అంతటి వాడు మన దగ్గరికి వచ్చాడని, నాకు ఫలానాది కావాలని విశ్వామిత్రుడు ఎలక్కుండానే, ఓ మహర్షి, నువ్వు మా ఇంటికి వచ్చావు, చాలా సంతోషం, నీ రాక సంతోషం, నీ ప్రజెన్స్ సంతోషం. అతను విశ్వామిత్రుడు మైండ్లో ఏముందో బహిర్గతం చేయకుండానే అతను మన ఇంటికి వచ్చేసాడని సంతోషపడి, నీకు ఏది కావాలో అడిగి అది ఇస్తానంటాడు దశరథమ్మ. అటువంటి మాటలు గాంధీ గారు మాట్లాడతారు, నెహ్రూ గారు మాట్లాడతారు, కానీ రాజగోపాలాచారి అటువంటి మాటలు మాట్లాడు, వెరీ బ్యాలెన్స్డ్ బ్రెయిన్. రాజగోపాలాచారి ప్రతి మాట త్రోకం. దశరథుడు మాట్లాడినట్టు గాంధీ గారు మాట్లాడితే మాట్లాడతారు, కానీ ఆచార్య మాట్లాడతారు, వెరీ బ్యాలెన్స్డ్ బ్రెయిన్. అంటే సంతోషం వచ్చేస్తుంది. విశ్వామిత్రులంతా వాడు మన ఇంటికి వచ్చాడని దశరథుడు అంటాడు, పోనీ నాకు ఫలానాది ఫలానా పని మీద వచ్చారని విశ్వామిత్రుడు అడిగితే అనొచ్చు, దశరథుడు నేను మీకు ఇస్తాను, ఆ పని నెరవేరుస్తాను. మీ అతను అడగకుండానే మీరే పని మీద వచ్చినా సరే, ఏ పని మీద వచ్చినా పని నెరవేర్చి పంపిస్తాను అంటాడు. అప్పుడు అంటాడు, అయితే నేను యజ్ఞం చేసుకుంటున్నాను, ఆ యజ్ఞాన్ని వచ్చి రాక్షసులు పీడిస్తున్నారు, ఆ యజ్ఞం భంగం అవ్వకుండా, ఆ యజ్ఞం పూర్తి అవ్వడం కోసం నాకు రామరక్షణ సహాయం అవసరం, రామలక్ష్మణ్ నా కూడా పంపు అంటాడు. ఒక్కసారి స్టన్ అయిపోతాడు దశరథుడు. వాళ్ళ పిల్లకాయలు చిన్న పిల్లలు, పైగా వాళ్ళని చూడకుండా నేను ఉండలేను, నా సైన్యాన్ని పంపుతాను, నేను వస్తాను, నీకు రాక్షస సంహారం కావాలంటే వాళ్ళని పంపను అంటాడు. నేను ఏది అడిగితే ఇస్తానన్నావు, మరి ఇప్పుడు మాట తప్పుతున్నావు, ఇది రాజు నీ ధర్మమా అంటాడు విశ్వామిత్రుడు దశరథ మహారాజు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు వశిష్ఠుడు అంటాడు. అప్పుడు వశిష్ఠుడు మహాజ్ఞాని, విశిష్టత గలవాడు వశిష్ఠుడని. ప్రజాపతిలో అడ్మినిస్ట్రేటర్స్ లో వశిష్ఠుడు అక్కడ, ప్రజాపతిలో వశిష్ఠుడు కూడా వస్తాడు. వశిష్ఠుడు ఎందుకు వచ్చాడని, విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడంటే యజ్ఞరక్షణ ఆయన చేసుకోగలడు. ఎవరు విశ్వామిత్రుడు చేసుకోగలడు? యజ్ఞం పేరు చెప్పి రామలక్ష్మణ్ణి తీసుకెళ్లి, ఆ మిథిలానగరం తీసుకెళ్లి, యజ్ఞం పూర్తయిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేద్దామని ఆయన వచ్చాడు. అది వశిష్ఠుడికి తెలుసు, దశరథ మహారాజు తెలియదు. అప్పుడు వాళ్ళు పెళ్లిళ్ళు చేయడానికి తీసుకెళ్తున్నాడని అనకుండా వశిష్ఠుడు అంటాడు, వాడి మహర్షి విశ్వామిత్రుడి మహర్షి నాకు రామలక్ష్మణ్ కావాలంటున్నాడు. ఆ యజ్ఞాన్ని రామలక్ష్మణ్ లేకనే స్వతంత్రంగా కూడా వ్యవహరించుకోగలడు, రాక్షసుల బాధ తొలగించుకోగలడు విశ్వామిత్రుడు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు వాడు విశ్వామిత్రుడు అంటే, గాయత్రీ మంత్రానికి ద్రష్ట వాడు. అక్కడ యజ్ఞాన్ని కాపాడుకోలేడని కాదు. అప్పుడు అంటాడు వశిష్ఠుడు అంటాడు దశరథ ముఖంలోకి చూసి, విశ్వామిత్రుడు రామలక్ష్మణులు పెళ్లిళ్ళు చేయడానికి వచ్చాడని తెలుసు, విశ్వామిత్రుడు రామలక్ష్మణులను పంపించమంటున్నాడు, యజ్ఞాన్ని రక్షించడం ఎరుకు వంపి పెట్టుకొచ్చాడు, స్వామి పెట్టుకుని వచ్చాడు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపుతాడు. విశ్వామిత్రుడు అడిగిన దాంట్లో నీ తలకాయ ఉపయోగించి, మనకు తలకాయలు ఉంటే సరిపోదు, తలకాయ చోట ఆలోచించాలి. అందరికీ తలకాయలు ఉంటాయి కానీ ఆలోచించేవాడు తక్కువ మంది ఉంటారు. అందరికీ చేతులు ఉంటాయి కానీ మంచి పనులు చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అది వేమనామాచ్యుడు అంటాడు, అందరూ మనుషులే, అందులో పుణ్యపురుషులు వేరయ్యా, అందరూ పురుషులే కానీ అందులో పుణ్యపురుషులు వేరయ్యా అంటాడు వేమనామాచ్యుడు. ఈ రీజన్ విశ్వామిత్రి రామలక్ష్మణ్ని పంపించమంటంలో ఏదో కారణం ఉంది, ఏదో రీజన్ ఉంది, ఏదో హేతు ఉంది, అది మన కళ్ళ కనపడపోవచ్చు. విశ్వామిత్రుడు చెప్పిన దాన్ని రాజా నువ్వు అంగీకరించడమే నీ కుటుంబానికి మంచిది అంటాడు వశిష్ఠుడు. అప్పుడు వశిష్ఠుడు రామలక్ష్మణ్ని పంపించడానికి అంగీకరిస్తాడు. ఇంకే ఒకసారి మనం కొన్ని విషయాలు తట్టకపోతే పెద్దవాళ్ళు సలహా అడగాలి. అన్నీ మన బ్రెయిన్కి తట్టవు. ఏ మనిషి సర్వజ్ఞ, ఒక భగవంతుడు తప్పించి, ఈశ్వరుడు తప్పించి, ఏ మనిషి సర్వజ్ఞుడు కాదు. మనకు తెలియకపోతే ఎల్డర్స్ని అడిగి నేర్చుకోవాలి. మహాత్మా గాంధీ చెప్పాడు, మా అమ్మ బతుకున్నప్పుడు నేను ఏదైనా సలహా కావాలంటే మా అమ్మని అడిగేవాడిని, నాకు ఏదైనా సలహా, ఏదైనా అడ్వైజ్ కావాలంటే మా అమ్మని అడిగేవాడిని. మా అమ్మ శరీరం విడిచిపెట్టేశాక నాకు భగవద్గీత మా అమ్మ, నాకు ఏ సందేహం వచ్చినా భగవద్గీత తీర్చింది. నాకు భగవద్గీత ఈజ్ మై మదర్, మా అమ్మ లేని లోటు భగవద్గీత తీర్చింది అంటే గాంధీ గారి భగవద్గీత జేబులో భగవద్గీత లేకుండా ఇప్పుడు లేరాయన. ఆయన బాత్రూంలో టాయిలెట్ గదిలో కూడా భగవద్గీత ఉంది. సర్వసాధారణంగా పూజ గదిలో మనం భగవద్గీత పెట్టుకుంటాం కానీ టాయిలెట్ రూమ్లో పెట్టుకోం. ఆయన టాయిలెట్ రూమ్లో కూడా భగవద్గీత ఉంది. మీరు నాగపూర్లో శవగ్రామ్ ఏది చూడండి. అంటే భగవద్గీత చదవకుండా గౌకుని జనాల్లోకి వచ్చేవారు కాదు. ఆయన కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ముందు భగవద్గీత ఒక అధ్యాయం చదువుకుని తలుపులు తీసి బయటకు వచ్చేవారు, లేకపోతే జనం మూసేస్తారని. ఆయనకి దేవుడు ముఖ్యం. ఆ భగవద్గీత ఒక అధ్యాయం చదివితేనే కానీ బయటకు వచ్చేవారు కాదు, రూములోకి బయటకు వచ్చేవారు కాదు. అంటే మన బుద్ధిలో కల్మషం ఉండటం వల్ల, మన బుద్ధిలో బలహీనతలు ఉండటం వల్ల, అంటే మనకున్న, అంటే మనకు తగినంత పుణ్యబలం లేకపోవటం వల్ల, పూర్వజన్మ నుంచి మనం వచ్చినటువంటి బ్రాటప్ వల్ల, అంటే సరిగ్గా పుణ్య సంస్కారం లేకపోవటం వల్ల, పుణ్యబలం లేకపోవటం వల్ల మనకి ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేకపోవటం వల్ల భగవంతుడు సత్యం చెప్పినా ఆ సత్యాన్ని ఉన్నదన్నట్టు మన మనసు అంగీకరించదు. ఇంచడం మన మనసుకి ప్రిపరేషన్ లేదు. ఒక పెద్ద మనిషి అబద్ధం చెప్పాడు, భగవంతుడు ఇంతకు అబద్ధం చెప్తాడు. కృష్ణుడు చెప్పాడు నేను ఉన్నానని, నిజంగా లేడనుకోండి, నేను లేనని చెప్పి ఉండేవాడు. భగవంతుడు నేను ఉన్నానని చెప్తున్నాడు అని లేడనుకోండి, నేను లేనని చెప్పి ఉండేవాడు. ఉన్నాడు, ఉన్నాడు కాబట్టి ఉన్నానని చెప్తున్నాడు, లేడనుకోండి నేను లేనని చెప్తాడు. మనకు గీత ప్రమాణం, ప్రతి వాక్యం కూడా ప్రమాణమే. నేను గాలి లేకుండా బతకగలేము, నేను గాలి లేకుండా జీవించగలనేమో కానీ గీత లేకుండా జీవించలేను అంటాడు బాపూజీ. నేను గాలి లేకుండా జీవించగలనేమో కానీ గీత లేకుండా నేను జీవించలేను. నా ప్రాణానికి ప్రాణం అది. మన అందరి టేబుల్స్ మీద భగవద్గీతలున్నాయి, కానీ పుస్తకం యొక్క విలువ మనకు తెలియటం లేదు. చెప్పాడు తప్పు కాదు, ఆ బంగారం విలువ వాళ్ళకి తెలియదు, మనం కూడా అంతే. ఆ పుస్తకం మన టేబుల్ మేసి ఉంటాయి, ఆ పుస్తకం యొక్క విలువ మనకు తెలియదు, అందులో ఏముందో మనకు తెలియదు, అందులో మనం బాగుపడే మెటీరియల్ ఎంత ఉందో కూడా మనకు తెలియదు. కొంతమంది అంటారు ఏమన్నా భగవద్గీత మీరు ఎప్పుడైనా అధ్యయనం చేస్తున్నారంటే మాకెక్కడ ఉండే మేము బిజీ అండి, మాకు టైం చాలా బిజీగా ఉన్నామని చెప్తారు. వీళ్ళు గాంధీ గారి కంటే ఎక్కువ బిజీగా ఉన్నారు, అంతకంటే ఘన కార్యాలు ఏమైనా చేశారా? ఒక నిజంగా మన శరీరానికి ప్రాణం పోయి టైం వస్తుందనుకోండి, నేను బిజీగా ఉన్నానంటే, నేను బిజీగా ఉన్నానంటే యమధర్మరాజు ఏమైనా వెయిట్ చేస్తాడు మన కోసం? మనకు చావు వచ్చి మీద పడుతుంది అనుకోండి, నేను బిజీగా ఉన్నానండి, మీరు ఇంకా 4 రోజులు ఉన్నాక రండి అని మనం చావుని అడుగుతామనుకో, ఆగుతుందా? 4 రోజులు కదా, 4 క్షణాలు ఆగదు. ఇంకా అదనంగా ఒక శ్వాస మనలో తీసుకునేవాడు ఈశ్వరుడు. ఎన్ని శ్వాసలు పోస్తే అన్నీ అదనంగా ఇంకో ముద్ద తిన్నవాడు, ఇంకో శ్వాస లోపలికి తీసుకునేవాడు వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే నియంత, ఈశ్వరుడు అంటే ప్రభువు, ఈశ్వరుడు అంటే డిక్టేటర్. వాడిని కాదని ఈ లోకంలో మనం ఏమీ చేయలేము. ఈశ్వరుడు సంకల్పానికి భిన్నంగా మనం ఏమీ చేయలేము, ఏమీ సాధించలేము, అంతా ఈశ్వరుడే. మీ లాభంలో ఈశ్వరుడు ఉన్నాడు, మీ నష్టంలో ఈశ్వరుడు ఉన్నాడు, మీ గౌరవంలో ఈశ్వరుడు ఉన్నాడు, మీ అగౌరవంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు లేకుండా ఏది లేదు. మీ జీవితంలో ఏది జరుగుతున్నా ఈశ్వరుడికి తెలియకుండా అది జరగటం లేదు. ఒకవేళ మీకు ఏదైనా పావర్టీ వచ్చిందనుకోండి, ఈశ్వరుడికి మీ మీద ఇష్టం లేదనుకోకండి. ఆ పావర్టీ ద్వారా మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలు నేర్పి కానీ మిమ్మల్ని పావర్టీలోంచి విడుదల చేయదు వాడు ఈశ్వరుడు. దారిద్ర్యం కూడా మనిషి కొన్ని పాఠాలు నేర్పుతున్నాయి, పావర్టీ కూడా కొన్ని పాఠాలు నేర్పే పక్కన తప్పుకుంటున్నది. మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, ఏంటి ఈశ్వరుడు ఇలా చేశాడని మీరు అనుకుంటారు. ఆ ఈశ్వరుడికి తెలియకుండా సంఘటన జరగదు. అంటే ఆ సంఘటన ద్వారా మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి మీ దేహ ప్రారంభంలో. ఆ పాఠాలు నేర్పే వరకు ఈశ్వర సంకల్పం మీరు తరుముకుంటూనే వస్తుంది వాడు ఈశ్వరుడు. మనకి ఆలోచన లేకపోతే ఏ పని చేయలేమో, సంకల్పం లేకపోతే ఏ పని చేయలేమో, తరంపు లేకుండా ఏ పని చేయలేమో అనుకుంటాం. మీరు కూల్గా ఉండండి, క్వైట్గా ఉండండి, ఏమి డిస్టర్బ్ అవ్వద్దు, లైక్స్ డిస్లైక్స్ తగ్గించుకోండి. మీ శరీరం ద్వారా ఏ పని ఎప్పుడు జరిపించుకోవాలి, మీ శరీరాన్ని ఆయన స్వాధీనం చేసుకుని ఈశ్వరుడు. ఎప్పుడైతే అహంకార రహితుడయ్యాడు మనిషి, వాడి శరీరాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుని ఆ శరీరం ద్వారా ఏ పని ఎప్పుడు జరపాలో, ఎక్కడ జరపాలో, ఎలా జరపాలో, సమగ్రంగా పూర్తిగా పెర్ఫెక్ట్గా పని చేయించుకుపోతాడు మీ ద్వారా వాడు ఈశ్వరుడు. నిమిత్తం మాత్రం బాబా సవ్యసాక్ష్యం. అర్జున పని నాది, గౌరవం అనేది అర్జున పని నాది గౌరవం అనేది నీ దేహం ఏ పని చేయటం కోసం ఈ భూమి మీదకి వచ్చిందో అది ఇష్టమన్నా జరుగుతుంది, ఇష్టం లేకపోయినా జరుగుతుంది. ఇష్టం లేకుండా చేయటం కంటే ఇష్టంగా కనుక నువ్వు ఆ పని చేస్తుంటే పాత వాసనలు తగ్గిపోతే కొత్త వాసనలు రావు. పాత సంస్కారాలు పోతా ఉంటాయి, కొత్త సంస్కారాలు కొత్త వాసనలు రావు. పాత అప్పులు తీరిపోతా ఉంటాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. పాత టెండెన్సీలు తగ్గుతాయి, కొత్త టెండెన్సీస్ రావు. నువ్వు చేసే పనే నీ దేహం ద్వారా ఏ పని అయితే జరగవలసి ఉందో ఆ పనికి నువ్వు రియాక్షన్ పెట్టుకోవద్దు. అయిష్టంగా చేయకూడదు, ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, ఎతవగా చెయ్యి, కోపంగా చేయకు, ఎతవగా చెయ్యి. అది నువ్వు ఇష్టంగా చెయ్యి. అయిష్టంగా చేసిన పని ద్వారా జరగవలసింది జరుగుతుంది. అయిష్టంగా చేయొద్దు, ఇష్టంగా చేస్తే ఈశ్వరుని దయకి నువ్వు పాత్రుడవుతావు. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, నువ్వేం తొందరపడద్దు. భగవంతుడు నీకు కేటాయించిన పని పర్ఫెక్ట్ గా చేసుకెళ్ళిపో. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. తొందరపడద్దు. ఇప్పుడు ఎంత అయింది టైము? 5 అయింది. 5:30కి జరగవలసింది 5:30కి జరుగుతుంది, కానీ 5 ఇంటికి జరగదు. 6 ఇంటికి సూర్యుడు అస్తమి, మీరు కంగారు పడుతున్నారు అనుకోండి, ఇప్పుడు సూర్యుడు అస్తమించడు, 6 ఇంటికి అస్తమిస్తాడు. మీరు కంగారు పట్టడంలో తొందరగా అస్తమించడు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మీకు అందరికీ ఇప్పుడు చనిపోవాలంటే చావున కూడా ఈశ్వరుడు. చావు దగ్గరికి వచ్చిందనుకోండి బతకలేము మనం. అంటే మనం ఎప్పుడు చనిపోవాలి, ఎప్పుడు వరకు ఈ భూమి మీద మనం అటు ఇటు తిరగాలి, మనం అనుభవించవలసిన విషయాలు ఏమిటి, పొందవలసినటువంటి అనుభవాలు ఏంటి, అన్ని ఆ దేహం ద్వారా ప్రారంభం అది అనుభవింపజేసి ఎప్పుడు ఏ గంటలో ఏ క్షణంలో నీ ప్రాణం తీయాలి అప్పుడే తీస్తాడు. కానీ నువ్వు తొందరపడితే నీ ప్రాణం పోదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది భగవంతుడు గీతలో చెప్తాడు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఆ టైం వచ్చినప్పుడు ఆ పని జరుగుతుంది. ఈ లోపల తొందరపడితే రాదు. నీకు ఇప్పుడు ప్రాణం పోవాలంటే ప్రాణం పోదు. నీకు ఆ ప్రాణ ప్రయాణం టైం వచ్చినప్పుడు వరకు ఉండవలసిందే. నువ్వు ఒకవేళ నీకు ఈ లోపల శారీరక బాధలు ఉన్నప్పటికీ, ఎవరినైతే మనం ఏ బ్రహ్మమైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ బ్రహ్మం తాలూకు గ్రేస్ లేకుండా, ఆ కటాక్షం లేకుండా, అనుగ్రహం లేకుండా ఆయన తెలుసుకో, ఆ వస్తువుని మనం తెలుసుకోలేము. ఒక చంటి పిల్లవాడు చేతిలో ఉండే బిస్కెట్ కూడా మనం తీసుకోలేము. ఆడికి మనకి ఇవ్వటం ఆడికి ఇష్టం లేకపోతే ఓ చంటి పిల్లవాడు ఉన్న చేతిలో బిస్కెట్ కూడా మనం తీసుకోలేము. అది ఈశవాస్య ఉపనిషత్తులో చెప్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా భగవంతుడిది. ఒక మనిషికి ఒక సంపద కొంత కేటాయిస్తూ ఉంటాడు. ఈ సంపద అంతా భగవంతుడిది. ఇప్పుడు మీ మనవడికి ఎవరికైనా ఒక 5 రూపాయలు ఇచ్చారనుకోండి, మీరు వాడు 5 రూపాయలు ఆడికి మళ్ళీ మీకు ఇచ్చేస్తాడు. మీకు ఇచ్చేసినప్పుడు వాడు ఏమనుకుంటాడంటే, మా తాతకి నేను 5 రూపాయలు ఇచ్చాననుకుంటాడు. అలాగే మనం కూడా చేసేది ఏంటంటే, భగవంతుడు మనకి ఇచ్చిందే భగవంతుడికి మళ్ళీ తిరిగి మనం ఇచ్చేసి నేను భగవంతుడికి దానం చేశాననుకుంటాం. భగవంతుడు మనకి ఇచ్చిందే తిరిగి భగవంతుడికి ఇచ్చి భగవంతుడికి దానం చేశామనుకుంటాం. భగవంతుడికి గుళ్ళో గడుపుతాం అనుకోండి, గుళ్ళో గడి దేవుడికి 5 పైసలు ఇచ్చామనుకుంటాం. కానీ 5 పైసలు కూడా దేవుడు ఇచ్చాడని మనకు తెలియటం లేదు. గుళ్ళోకి వెళ్ళి 5 పైసలు పళ్ళు వేస్తాం మనం. పళ్ళు వేసి ఏమనుకుంటే 5 పైసలు దేవుడికి ఇచ్చేసి వచ్చామంటాం. ఇలా మనం అంటాం కదా, 5 పైసలు దేవుడికి ఇచ్చామండి, అది ఉండిలో రూపాయి వేసామంటాం. ఆ రూపాయి దేవుడిదే, 5 పైసలు దేవుడిదే. ఆయన ఇచ్చి, ఆయన మనకి ఇచ్చింది, ఆయనకి ఇచ్చి దేవుడికి దానం చేసామనుకుంటున్నాం. మన చైతన్య స్థాయి, మన ఆలోచన స్థాయి ఈ రకంగా ఉంది. నీకున్న తెలివితే, నీకేదైనా తెలివితేటంటే దేవుడిచ్చిందే. నీకేదైనా ప్రత్యేక వైభవం ఉంటే దేవుడిచ్చిందే. నీకేమైనా ప్రజ్ఞ ఉంటే దేవుడు ఇచ్చిందే. నీకేదైనా సంగీత జ్ఞానం ఉంటే అది దేవుడు ఇచ్చిందే. దేవుడు ప్రసాదించకుండా, దేవుడు అనుగ్రహించకుండా ఏది నీకు రాదు. నీలో ఏదైనా ప్రత్యేకత ఉంటే, నీలో ఏదైనా విభూతి ఉంటే, నీలో ఏదైనా సంపద ఉంటే, నీకేదైనా లక్ష్మీ కటాక్షం ఉంటే, నీకేదైనా సరస్వతీ కటాక్షం ఉంటే, నీకేదైనా కీర్తి ఉంటే సమాజంలో, అందులో దేవుడు ఇచ్చిందే. కానీ నీ తెలివితేటను బట్టి వచ్చింది కాదు. నువ్వెంతా, నీ అహంకారం అంతా, నీ జీవితం అంతా, నువ్వు చేసిన కృషి అంతా. వాట్ ఈజ్ మ్యాన్ సైఫ్ టు ఎటర్నిటీ? ఒకవేళ మీ జీవితాలు ఏదైనా ప్రత్యేకత ఉందనుకోండి, అనుకోండి మీ జీవితాల్లో ఒక సామాన్య మానవుడిలో లేని వైభవం మీలో ఎవరిలోనైనా ఉందనుకోండి, ఉంటే ఉండొచ్చు, నేను కాదంటున్నది. అది దేవుడిచ్చిన గిఫ్టే, అది మీ సొంతం కాదు, అది మర్చిపోకండి. మీలో ఎవరికైనా సంగీత జ్ఞానం ఉందనుకోండి, చక్కగా పాడగలరు అనుకోండి, అది దేవుడిచ్చిన వరమే, అది మీ సొంతం కాదు. ఆ దేవుడు మనకిచ్చాడు అని దేవుడికి మనం కృతజ్ఞత చూపించడం మానేసి, గ్రాటిట్యూడ్ చూపించి మానేసి, ఆ గిఫ్ట్ మనం సొంతం అనుకుని అహంభావాన్ని పెంచుకుని పతనం అయిపోతున్నాం. ఈశ్వర సంకల్పానికి భిన్నంగా ఏది జరగదు, అంత ఈశ్వర సంకల్పంతో నడుస్తాం ప్రతి సంఘటన కూడా. ఉన్నది అది, ఎవరైనా భగవాన్ అడిగారు మాకు శాంతి కావాలండి, శాంతి మీకు కావాలంటే ఉన్నది అది అనేవారు, మాకు జ్ఞానం కావాలంటే ఉన్నది అది. మీ లోపల జ్ఞానం ఉంది, మీ లోపల జ్ఞానం ఉంది, మీకు తెలుసున్నా ఉంది, తెలియకపోయినా ఉంది, తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. కానీ తెలియని వాళ్ళు కూడా లోపల శాంతి ఉంది, లోపల జ్ఞానం ఉంది. ఏది అడ్డొస్తుందో, ఆ జ్ఞానానికి ఏది అడ్డొస్తుందో చూసుకోండి, అడ్డొచ్చిందని తీసుకో పక్కన పెట్టమే. మీకు ఏదైతే బ్రహ్మానుభవానికి ఏ విషయాలైతే అడ్డొస్తున్నా, వాటిని బయటికి లాగి కాల్చి బూడి చేయటం అదే సాధన యొక్క గమ్యం. ఇప్పుడు మూర్తిని ధ్యానం చేస్తాం, మంత్రాన్ని జపిస్తాం, మూర్తిని ధ్యానం చేస్తాం, ఏ వెంకటేశ్వర రూపాన్ని ధ్యానం చేస్తాం, మంత్రాన్ని జపం చేస్తాం, ఇవన్నీ ఎందుకంటే మనసు యొక్క చాపల్యం తగ్గించుకోవడం కోసం. ఏదైనా దేవుడి రూపాన్ని ఒక రూపాన్ని ధ్యానం చేస్తాం, లేదా ఒక నామం తీసుకుంటాం, రామనామం కృష్ణనామం ఏదో తీసుకుంటాం, ఆ నామాన్ని మనం స్మరిస్తాం. ఇవన్నీ ఎందుకంటే మన మనస్సు యొక్క వాండరింగ్ని, మన మనస్సు యొక్క చాపల్యాన్ని తగ్గించడం కోసం. మానసు ఎప్పుడైతే చాపల్యం తగ్గిపోయిందో అప్పుడు మానసిక ఆరోగ్యం వస్తుంది, దేహానికి సంబంధించిన దైహిక ఆరోగ్యం కూడా వస్తుంది. ఇంచేదంటే మైండ్ యొక్క ప్రభావం బాడీ మీద ఉంటుంది. ఈ దేహం లోపల చైతన్యానికి దేహం అక్కర్లేదు, లోపల బ్రహ్మంకి దేహం అక్కర్లేదు. ఈ దేహం ఎవరిది? మనసుది. ఈ దేహం జీవుడిది. జీవుడు కావాలని దేహం ధరిస్తాడు. ఈ దేహం పోయినప్పుడు, ఈ దేహం చనిపోయినప్పుడు ఏడ్చేది కూడా జీవుడే. జీవుడు ఎందుకు ఏడుస్తాడంటే దేహం నాదని అనుకుంటాడు జీవుడు, నాదని అనుకోవటం వల్ల ఏడుస్తాడు జీవుడు. ఆ జీవుడు దేహం లేకుండా ఉండలే, మనకు ఎంతకాలం అయితే జీవలక్షణాలు ఉన్నాయో ఆ జీవలక్షణాలు ఉన్నంతకాలం దేహం లేకుండా ఉండలేం, కాబట్టి కొత్త దేహం వస్తుంది, అదే పునర్జన్మ. అంచేత మనం ధ్యానం, జపం చేయండి, ధ్యానం చేయండి. ఏదో ఒక రూపాన్ని పెట్టుకుని మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, అంటే మీ మనం ఒక రూపం మీ తలంపు కనుక ఉంచితే ఇతర తలంపులు రావటం ఆగిపోతాయి, ఇతర ఆలోచనలు రావటం ఆగిపోతాయి. ఆ రూప ధ్యాన రూపాన్ని మీరు ధ్యానించగా అలా పెట్టుకుని ధ్యానిస్తున్నారనుకోండి, అప్పుడు ఒకే తలంపు మిగులుతుంది, ధ్యానం చేసే తలంపు మిగులుతుంది, మిగతా తలంపులను ఆగిపోతాయి. కొంతకాలానికి ధ్యానం చేసి తలంపు కూడా నశించిపోదు. ధ్యానం యొక్క ప్రయోజనం అది, మనసు యొక్క చాపల్యం తగ్గిపోదు. అంటే జపం చేయగా ధ్యానం చేయగా కొంత స్వార్థాన్ని తగ్గించుకుని పని చేయగా నేను ముందే చెప్పాను, మన అందరం ఏదో రామకృష్ణ పరమశులాగా అయిపోవాలని ఒక్కసారి హై జంప్ చేయకండి. ఒకసారి హై జంప్ ప్రిపరేషన్ లేకుండా హై జంప్ చేస్తే పళ్ళు ఉడతాయి. హై జంప్ కాదు, ముందు కొంత ప్రిపరేషన్ ఉండాలి, లోపల ప్రిపరేషన్ ఉండాలి. ఇప్పుడు గోదావరిలో నీరంతా ఒకసారి వచ్చి మన చెవిలో పడిపోతే పంట పోతుంది ముందు. అసలు అది ఎక్కడో గోదావరిలో నీరు కాళ్ళలోకి వస్తుంది, కాళ్ళలోంచి బోధిలోకి వస్తుంది, బోధిలోంచి మన చెవిలోకి రావాలి. దానికి ఒక క్రమం ఉంది. అలాగే ఇస్తాడు మీకు మోక్షం ఇవ్వలేక కదా, ఇప్పుడు ఇచ్చేస్తాడు, ఇచ్చేసిన మీరు తట్టుకోలేరు. అది గోదావరిలో నీరు ఒకసారి వచ్చి మన చేలో పడిపోయినట్టు ఉంటుంది. అయితే దానికి ఏదో ప్రిపరేషన్ ఉండాలి, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తాడు. మీ మైండ్ని జాగ్రత్తగా జపధ్యానములతోటి మైండ్ని ప్రిపేర్ చేయాలి. మనం హృదయం ఖాళీ అయితే, మన హృదయం కనుక మనం ఖాళీ చేసుకోగలిగితే ఈశ్వరుడు ఒక క్షణం కూడా వెయిట్ చేయడు మన గెలుపులోకి రావటానికి. మన హృదయాలన్నీ ఖాళీ అయిపోయాయి అనుకోండి, ఒక క్షణం కూడా వెయిట్ చేయడు, అక్కడ ఉన్నాడు కాబట్టి వెంటనే ఎరుకులోకి వస్తాడు. ఇక్కడున్న విషయాన్ని మనం ఖాళీ చేయగలిగితే అది మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంట్లో బంగారం వల్ల భోగం వస్తుంది, మనసులో బంగారం వల్ల మోక్షం వస్తుంది. ఇంట్లో బంగారం ఉంటే భోగం వస్తుంది, మనసులో బంగారం ఉంటే ఏమొస్తుంది? మనసులో బంగారం ఉంటే మోక్షం వస్తుంది. మనసు బంగారం అయిందనుకోండి అది మోక్షం వస్తుంది. అంటే మనం మాట్లాడే మాటలు, మనం మాట్లాడే మాట, మన చేతితోటి చేసే పని, మన నోటితోటి మాట్లాడే మాట, మనకు వచ్చే తలంపులు, ఇవన్నీ మనకు సత్వగుణాన్ని పెంచాలి. సాత్విక బుద్ధి లేని వాడిని రంపం పెట్టి కోసిన బ్రహ్మజ్ఞానం కలగదు. ఎవరికైతే సాత్విక బుద్ధి లేదో, సాత్విక పరమైన ఆలోచన లేదో, వాడిని రంపం పెట్టి కోసినా వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు. తర్వాత మనం చేసే పని కూడా కూల్గా చేసుకుంటూ వెళ్ళాలి. గుర్తింపులు జోలికి మనకు, గుర్తింపులు వెళ్ళి కొలిచి దేహాలు మనకు పెరిగిపోతుంది. మీరు భక్తి యోగంలో పనిచేయండి, ధ్యాన యోగంలో పనిచేయండి, కర్మయోగంలో పనిచేయండి, లేకపోతే వివేకం విచారణ ఆ జ్ఞాన యోగంలో పనిచేయండి. మీరు ఎక్కడ పనిచేసినప్పటికీ, ఏ యోగం ద్వారా మీరు పనిచేసినప్పటికీ, ఈ అన్ని యోగాల యొక్క ప్రయోజనం ఒక యోగం, అది అన్ని యోగాలు కలుపుకున్న ప్రయోజనం ఒక్కటే ఒకటి, దేహాభిమానం తగ్గించుకోవటం. దేహాభిమానం తగ్గించుకోవటం, దేహాత్మ బుద్ధి తగ్గించుకోవటం, దేహానికి పరిమితమైన బుద్ధిని తగ్గించుకుంటూ రావటం, దేహాభిమానాన్ని తగ్గించుకోవటం. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, అది మీ లోపలికి తీసుకుంటారనుకోండి, మీకు అర్థం, మీ లోపలికి తీసుకుని దానివల్ల లోహ దేహాభిమానం పెరిగిపోతుంది. మిమ్మల్ని ఎవరైనా విమర్శలు చేశారనుకోండి, ఆ విమర్శలు మీరు లోపలికి తీసుకోకూడదు. లోపలికి తీసుకున్నారా వెంటనే? ఇప్పుడు ఎండ్రిని కళ్ళతో చూస్తే పర్లేదు, ఆ ఎండ్రిని లోపలికి తీసుకున్నాం అనుకోండి ఎంత ప్రమాదం. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, స్వాత్రం చేస్తే మీరు లోపల తీసుకున్నారనుకోండి దేహాభిమానం పెరుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి, అది లోపలికి తీసుకున్నారనుకోండి, దానివల్ల కూడా దేహాభిమానం పెరుగుతుంది. అంటే అన్ని యోగముల యొక్క సారాంశం, అన్ని సాధనల యొక్క సారాంశం, అన్ని మార్గముల యొక్క సారాంశం దేహాభిమానాన్ని తగ్గించుకోవాలి, దేహబుద్ధిని తగ్గించుకోవాలి, శవబుద్ధిని తగ్గించుకోవాలి. ఇదే యోగాభ్యాసం యొక్క సారం. శాస్త్రాల్లో ఉన్న సారం అది. శాస్త్రాల్లో ఉన్న సారం ఏంటంటే దేహాభిమానాన్ని తగ్గించుకో, శవబుద్ధిని తగ్గించుకో, ఆత్మబుద్ధిని పెంచుకో. ఇదే శాస్త్రాల్లో ఉన్న సారం. అది రోజు చదివిన ప్రయోజనం లేదు, ఎంతో కొంత ప్రాక్టీస్ చేయాలి. గాంధీ గారు, మహాత్మా గాంధీ గారి 1920లో ఆయన భార్యకి రాసిన ఉత్తరంలో ఒక మాట చెప్పి సభను ముగిస్తాను. బాపూజీ, డాక్టర్ గాంధీ గారికి ఉత్తరం రాశారు, మీ భార్య ఎంతో కాలం జీవించదు, ఇంకా 10 రోజుల్లో చనిపోయే అవకాశం ఉందని. రామకృష్ణ పరమహంస చెప్పాడు, అన్నదమ్ములు పంచుకున్నప్పుడు డాక్టర్లు చెప్పి మాటలు చూసి దేవుడు నవ్వుకుంటా ఉంటాడు. దేవుడు 2 సార్లు నవ్వుకుంటాడట, అన్నదమ్ములు పంచుకున్నప్పుడు కూడా నవ్వుకుంటాడట. అయితే అన్నదమ్ములు పంచుకున్నప్పుడు అన్నయ్య తమ్ముడు, అన్నయ్య అన్నయ్య అంటాడు, మా తమ్ముడో మా తమ్ముడని ఆడంటాడు, మా అన్నయ్యో మా అన్నయ్య. ఎక్కడో కొబ్బరి చెట్టు దగ్గర పేచి వస్తుంది, ఆ వాటాలు వేసుకున్నప్పుడు కొబ్బరి చెట్లు ఎక్కడ, ఏ కొబ్బరి చెట్టు దగ్గర పేచి వస్తుంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుడు కూడా నవ్వు వచ్చేస్తుందట. ఏంటి ఇప్పుడు ఇంతవరకు అన్నయ్య అన్నాడు, తమ్ముడు అన్నాడు, కొబ్బరి ఆ కొబ్బరి చెట్లు వచ్చి ఆదాయంత సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి అప్పుడు నవ్వుకుంటాడట. తర్వాత ఇంకో గంటలో చనిపోయామని కూడా డాక్టర్లు అంటారంటే ఇదే 10 ఏళ్ళు బతుకుతాడు అంటారట ఒకసారి. వీడు ఇంకో అనుకోండి, ఇప్పుడు రేపు ఇంకో 10 సంవత్సరాలు బతికివాడిని కూడా ఏమంటే 2 రోజుల కంటే ఎక్కువ ఉండడం చెప్తారట కొంతమంది. ఆడు ఇంకో 10 సంవత్సరాలు బతుకున్నాడు అనుకోండి, వాళ్ళ అంచనా ప్రకారం ఇది ఇంకా 2 రోజులు ఉండడం కూడా చెప్పొచ్చు. అంటే డాక్టర్ల ఎస్టిమేషన్ చూసి కూడా ఒక్కోసారి నవ్వుకుంటా ఉంటాడు. 1986 నాకు దెబ్బ చేస్తే పాలకొల్లు డాక్టర్లు ఏమన్నారంటే, నాకు కౌరమ్మించారు వాళ్ళ ఇంటికి, నాన్నగారు మీరు నోరు కట్టుకో, మీరు ఎలాగో చచ్చిపోతారు, మీరు చేపలు తినాలంటే చేపలు, రొయ్యలు తినాలంటే రొయ్యలు, ఏ తినాలంటే తినాలనుకోవాలి, మీరు చచ్చిపోవడం కాదు. ఈ లోపల నోరు కట్టుకోవడం ఎందుకు? మీకు రొయ్యలు తినాలంటే రొయ్యలు తినండి, చేపలు తినాలంటే చేపలు తినండి, ఎలాగో చచ్చిపోయేవాడికి పశ్చిమ ఎందుక, చచ్చిపోయేవాడికి పశ్చిమ ఎందుకు, ఎలాగో చచ్చిపోతారు. కానీ 86లో ఇంచుమించుగా నా క్షేమం కొరే డాక్టర్లు అందరూ కూడా మీరు నోరు పెట్టుకోవద్దు, ఇంకో 15 రోజులు 20 రోజుల కంటే ఉండరు, మీకు ఏది తినాలంటే తినవద్దు. ఆ డివైన్ ఇంటర్ఫిరెన్స్ ఎలా వస్తుందో మనం చెప్పలేము. ఎవరో మా బంధువు వచ్చారు, మా బంధువు వచ్చి పాలకులు డాక్టర్లు వైద్యం చేస్తున్నారు, ఈ రాంగ్ డయాగ్నోసిస్, మీకున్న అనారోగ్యం వేరు, వీళ్ళు ఇచ్చి మందు లేరు, మెడ్రాస్లో టీ నగర్లో పలానా డాక్టర్ గారు ఉన్నారు వెళ్ళండి అన్నారు. ఎలా ఉరికే చూడండి, నష్టం ఏంటిపోయింది, ఇక్కడ 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 మందులు వెళ్ళాను ఆయన దగ్గర. ఆయన నా దగ్గర 70 రూపాయలే పుచ్చుకున్నారు పాప. కాకినాడలోనే పాలకొల్లు అయితే ఇంకో చోట అయితే మొత్తం 5000 ఖర్చు అయింది. 86లో మాట చెప్తున్నాను. ఆయన మెడ్రాస్ టీ నగర్ వెళితే ఆయన నా దగ్గర 70 రూపాయలే పుచ్చుకున్నారు, ఇది అనారోగ్యం ఇది అన్నారు, ఈ మందులు వాడండి అన్నారు. మళ్ళీ నా దగ్గరికి కూడా రావక్కర్లేదు, తగ్గిపోతుందని చెప్పారు. అంటే అక్కడ మీరు అర్థం ఏం చెప్పండి, దేహం ఇంకా కొంతకాలం ఉండవలసిందో ఉందని. నా దగ్గరికి వచ్చి చెప్పిన చుట్టం అక్కడ ఈస్తాడు ఉన్నాడు, ఆ డాక్టర్లో ఈస్తాడు ఉన్నాడు. నేను అన్నాను ఎక్స్రే తీయించి మీకు తెలుసు కదా, మళ్ళీ ఎక్స్రే కోసం మీ చేత 100 రూపాయలు ఖర్చు పెట్టించడం కూడా నాకు ఇష్టం లేదన్నాడు ఆ టీ నగర్లో డాక్టర్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా చుట్టంలో డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్లో నా చుట్టంలో ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడ ఆ డాక్టర్లో ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడ ఈశ్వరుడు సంకల్పాన్ని స్ఫురింపజేస్తుంది అక్కడ డాక్టర్ కూడా. డాక్టర్ ఎంత ఎక్కువ చదివితే, డాక్టర్ ఎంత డీటెయిల్డ్గా చదువుతుంది, డాక్టర్కి లాభం కాదు పేషెంట్కి లాభం. డాక్టర్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, డాక్టర్కి లాభం కాదు పేషెంట్కి లాభం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఈశ్వరుడు 2 సార్లు నవ్వుకుంటాడని రామకృష్ణ పరమహంస చెప్పాడు అన్నదమ్ముడు పంచుకున్నప్పుడు. ఇంకో 10 సంవత్సరాలు బతికే టైం ఉన్నప్పటికీ ఈ 2 రోజుల కంటే బతకడం చెప్తారట ఒకసారి డాక్టర్లు, అప్పుడు కూడా నవ్వుకుంటాడు, ఈ 10 సంవత్సరాలు ఈ భూమి మీద తిరుగుతాడు అప్పుడు ఈయన పంపేస్తున్నారంటాడు. ఈ 2 సార్లు దేవుడు కూడా పకా 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 అనుకుంటాడు, అంటే పక్కపక్కలో 2 సార్లు నవ్వుకుంటాడు అని రామకృష్ణుడు చెప్పాడు. డాక్టర్ చెప్పినప్పుడు అన్నదమ్ములు పంచుకున్నప్పుడు, అప్పుడు దాకా స్నేహం ఉంటారు, అప్పుడు ఒక కొబ్బరి చెట్టు కాదు అక్కడ పేజీ పెట్టుకుంటారు, ఆ కొబ్బరి చెట్టు విలువ 100 రూపాయలు హైకోర్టు దాకా వెళ్ళిపోతారు, మా డబ్బంతా భరం చేసేస్తారట, ఆ కొబ్బరి చెట్టు కోసం వీడికున్న డబ్బంతా భరం చేసేస్తానంటాడు. అంటే అప్పుడు దాకా ఉన్న ఆ సహోదర భావం వైరం కింద మారిపోతుంది. ఇదే ఈశ్వరుని మాయ. అన్నతమ్ముడే కదా ఆ కొబ్బరి చెట్టు ఎవడు తింటే ఏముందని ఆడికి అనిపించదు. అంటే అది మాయ యొక్క వేగం, మాయ యొక్క ప్రభావం. అందుకే కృష్ణుడు చెప్పాడు గీతలో, నా మాయను ఎవడో జయించలేడు, నా మాయను ఎవడో జయించలేడు, ఎవడో నా పాదాలను ఆశ్రయించిన వాడు, నన్నే సర్వస్వమైన జీవించుకున్నవాడు, నా కోసం పనిచేసేవాడు, నా సంకల్పాన్ని వాడి సంకల్పంగా చేసుకున్నవాడు, నా ఇష్టాన్ని వాడి ఇష్టంగా చేసుకున్నవాడు, ఏ భక్తుడైతే ఉన్నాడో వాడు నా మాయ, వాడికి నా మాయ దారి ఇస్తుంది, కానీ అందరికీ దారి ఇవ్వదు నా మాయ. ఈ సృష్టి అంతా మాయ చేతిలో. మాయ అనేది ఒక శక్తి, మాయ అంటే మాయ అనేది ఒక శక్తి. ఈ సృష్టి అంతా ఏ మాయ చేతిలో ఉందో ఆ మాయ నా చేతిలో. మాయ అంటే ఒక శక్తి. ఒకసారి మీకు ఇష్టం లేని పని కూడా మీ చేత బలవంతాన్ని చేయిస్తాడు, అదే మాయ. ఆ శక్తి ఎవరిది? ఈశ్వరుడిది. ఒకవేళ ఈ పని జరగదనుకున్నప్పుడు జరిగి తీరుతుంది అది. ఒకసారి ఈ పని జరగదనుకుంటారు అది ఏదో రకంగా పని అయిపోతుంది. అంటే అక్కడ మీరు అర్థం ఏంటి, ఈశ్వర సంకల్పం అనేది రాగదు. ఎవడైతే భగవంతుడి సంకల్పాన్ని మన సంకల్పంగా చేసుకుంటున్నాం, భగవంతుడి ఇష్టాన్ని మన ఇష్టంగా చేసుకుంటున్నాము, వాడికి మాయ అంటే ఏదో అనుకోలేదు. ఒక శక్తి, ఆ శక్తిని మనం కంట్రోల్ చేస్తుంది, ఆ శక్తి భగవంతుడి చేతిలో ఉంది. అయ్యా భగవంతుడి పాదాలను మనం ఆశ్రయిస్తే ఆ శక్తి మనకు దారిస్తుంది, అప్పుడు ఈశ్వరుడు ఐక్యం అవుతుంది. తిండి కాడ అన్నిటికంటే ముఖ్యం ఫుడ్ కాడ జాగ్రత్తగా ఉండాలి. అదే మనం మీటింగ్లో చెప్పుకుంటున్నాం కదా, తొందరగా చనిపోవాలంటే ఎక్కువ తినేయండి, కొంచెం ఎక్కువ కాలం బతకాలంటే తక్కువ తినండి. అది తొందరగా చనిపోవాలంటే బాగా ఎక్కువ తినేయండి, కొంచెం ఎక్కువ కాలం బాగా బతకాలంటే తక్కువ తినండి. అంటే ఫుడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మన మీద. నియమములన్నింటిలోకి ఆహార నియమత్వం అనేది ఈ ఫుడ్ విషయంలో మహాత్మా గాంధీ మన గురువు. ఎక్కడ ఆహార విషయంలో ఎక్కడ రాజీ పడలేదా? ఆహార నియమంత పెర్ఫెక్ట్ గా ఉండేవాడు, పెర్ఫెక్ట్. రుచిగా ఉందని ఒక ముద్ద ఎక్కువ తింటే ఎప్పుడు ఆయన జీవితంలో జరగలేదు. మన కూర రుచిగా లేకపోతే పదవి, రుచిగా ఉంటే మనం కంట్రోల్ అవ్వ తినేస్తాం. రుచిగా ఉందని, ఒక వస్తువు రుచిగా ఉందని ఆధారంగా ఎప్పుడు ఆయన తినలేదు. మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు, అన్ని ఇంద్రియాల కంటే నాలుకను జయించడం చాలా కష్టం. మనిషికి ఇంద్రియాలు చాలా ఉన్నాయి, అన్ని ఇంద్రియాల కంటే నాలుకను జయించడం చాలా కష్టం అని చెప్పాడు. ఇంకేదంటే మిగతా ఇంద్రియాలన్నీ ఒక ఇంద్రియం ఒకే పనే చేస్తున్నాయి, నాలుక టంగ రెండు పనులు చేస్తున్నాడు. ఇప్పుడు మనిషికి ఉన్నాయి, మనిషికి ఇంద్రియాలు చాలా ఉన్నాయి, ఒకే ఇంద్రియం ఒకే పని. చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి. కళ్ళు చూడలేవు, కళ్ళు వినలేవు, చెవులు చూడలేవు, ఒకే ఇంద్రియం ఒకే పని చేస్తాయి. కానీ నాలుక మటుకు రెండు పనులు చేస్తుంది, ఒకటి రుచులు చూస్తుంది, రెండు మాటలు చెబుతుంది. ఈ రెండు పనులు చేసే నాలుకని మిగతా ఇంద్రియాల కంటే జయించడం కష్టమని బాపూజీ అన్నాడు. అంటే తంగను జయించిన మాట కూడా మనం మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే 10 సార్లు ఆలోచించి కానీ ఒక మాట మాట్లాడకూడదు. మీరు రూపాయి సంపాదించారనుకోండి, 50 పైసలు ఖర్చు పెట్టచ్చు, అంతేకాని రూపాయలు ఖర్చు పెట్టేయకూడదు. మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇతరుల మీద మనం ఆధారపడాలి, ఇతరుల చేత మనం సేవ చేయించుకోవాలి. మళ్ళీ అప్పుడు అది మధ్య మార్గం, తిండిలో మధ్య మార్గం, బిహేవియర్లో మధ్య మార్గం. గీతలో చెప్తాడు, ఏ విషయంలోనే అతిగా ఉండకు నువ్వు, అతిగా మాట్లాడొద్దు, అతిగా ప్రవర్తించొద్దు. ఇతరులతోటి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో దాన్ని బట్టి నీ జెంటిల్నెస్ ఏంటో తెలుస్తుంది. నువ్వు గదిలో కూర్చున్నప్పుడు నువ్వు ఎటువంటి వాడో నీకు తెలియదు, నీ ఇంటికాడు కూర్చున్నప్పుడు నువ్వు ఎటువంటి వాడో తెలియదు, తలుపు వేసుకుని నీ ఇంటికాడు కూర్చున్నప్పుడు నువ్వు ఎటువంటి వాడో తెలియదు. ఇతరులతోటి నీ ప్రవర్తన ఎలా ఉంది, ఇతరులతోటి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఇతరుల పట్ల నీ బిహేవియర్ ఎలా ఉంది, దాని ఇతరులతోటి నువ్వు ఇతరుల యొక్క వాళ్ళ క్షేమం, ఇతరుల క్షేమం ఎంతవరకు కోరుకుంటున్నావు, దాన్ని బట్టి నీ జెంటిల్నెస్, నీ పెద్ద రకం ఉంటుంది. కానీ ఇంట్లో కూర్చుంటే నువ్వు పెద్ద మనిషి ఏం కాదు. ఇతరుల పట్ల నీ బిహేవియర్ ఎలా ఉంది, ఇతరులతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, దాన్ని బట్టి నీ పెద్ద రకం ఉంది. కానీ నీ ఇంట్లో నువ్వు ఇంట్లో నువ్వు కూర్చుని పెద్ద రకం ఉందంటే అది పెద్ద రకం కాదు. ఎలా బిహేవ్ చేస్తున్నావు ఇతరుల పట్ల, సమాజం పట్ల నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, దాని మీద నీ పెద్ద రకం ఉంది. ఎవడు మడిగాడు ఇంట్లో కూర్చుందని గ్రేట్ మ్యాన్ అనుకుంటాడు, గ్రేట్ మ్యాన్ అవ్వదు, గ్రేట్ మ్యాన్ అవ్వలేడు. లింకన్ ఒక మాట చెప్తా ఉండేవాడు, నాకు స్పీడ్గా నడవటం అలవాట్లేదు. సరసరంగా అమెరికన్స్ స్పీడ్గా మాట్లాడతారు, స్పీడ్గా నడుస్తారు. మంచి ఓకే ఓకే అంటాడు. ఏదంటే మామూలుగా నడక కూడా స్పీడ్గా నడిచేస్తూ ఉంటారు, మాట్లాడటం కూడా స్పీడ్గా మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళకి అలవాటు, స్పీడ్ స్పీడ్గా నడుస్తుంటారు. స్పీడ్ స్పీడ్గా మాట్లాడి ఓ హౌవర్యో అంటాడు, ఇలా అంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఏదో నవ్వుతారు, నవ్వుతారు ఉంటారు, స్మైలింగ్ ఫేసెస్. స్పీడ్గా నడుస్తారు, స్పీడ్గా మాట్లాడతారు. కానీ లింకన్ ఏమన్నాడంటే, నేను స్లోగానే మాట్లాడతాను, స్లోగానే నడుస్తాను. నా నడక స్లోగాన్ ఉంటుంది, మాట్లాడటం స్లోగానే ఉంటుంది. కానీ నీ గమ్య మాట ఎప్పుడు విడిచిపెట్టను, గోర్లు విడిచిపెట్టను. నేను దారి మటుకు తప్పను, నేను స్లోగానే ఆడతాను, మాట్లాడటం కూడా స్లోగానే మాట్లాడతాను, దారి మటుకు తప్పను. ఏం చేద్దంటే స్పీడ్గా నడిచినా దారి తప్పితే డెస్టినేషన్కి వెళ్ళే. అబ్రహం లింకన్ అనేక సార్లు ఓడిపోయాడు, ఓడిపోయి 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 ఒక్కసారి అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడు. ఆయన భార్య చనిపోయి 40 రోజుల ఎలక్షన్లో పోటీ పెట్టాడు లింకన్. అందరూ పట్టుకుని బంధువులు అందరూ వచ్చి లింకన్ పట్టుకుని తీర్చారు. లింకన్ తిరిగితే ఆ ప్రజలందరికీ ఓడించడం ఆళ్ళకి అలవాటైంది, నేను ఓడిపోవటం నాకు అలవాటైంది. వాళ్ళ అలవాటు వాళ్ళు మాట్లాడలేదు, నా అలవాటు నేను మాట్లాడలేదు అన్నాడు లింకన్. అంటే
భార్య చనిపోయి 40 రోజులు ఎలక్షన్లు పెడితే బంధువులు వచ్చి విమర్శిస్తే లంకన్ అంటాడు, నేను ఎలక్షన్ లో పోటీ పెట్టడం మానేయమంటే మానేస్తాను. మానేయటం వల్ల నా భార్య జీవించి మళ్ళీ వస్తుందని అడిగాడు లంకన్. నేను ఎలక్షన్ మానే కంటెస్ట్ చేయటం మానేస్తాను, కంటెస్ట్ చేయటం మానేయటం వల్ల నా భార్య జీవించి మళ్ళీ వస్తుందా అంటాడు లంకన్. అంటే నేను స్లోగానే నడుస్తాను, స్టడీగానే నడుస్తాను, స్థిరమైన అడుగులేస్తాను, తప్పడు 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 అడుగులయ్యను, కానీ గమ్యాన్ని మటుకు విడిచిపెట్టను. గమ్యాన్ని విడిచిపెట్టేస్తే రాంగ్ రోడ్డు వెళితే అంత స్పీడ్గా ప్రయాణం చేసినా ప్రయోజనం లేదు. రైట్ రోడ్లో ఉంటే, రైట్ పాత్లో ఉంటే స్లోగా నడిచినా పర్లేదు, ఇంకో డే లేట్గా వెళ్తాం డెస్టినేషన్కి. కుట్ర అంతయు కోసి గుణమగ పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. నా బుద్ధిలో ఏదైనా దోషాలు ఉంటే ఓ అరుణాచలేశ్వరుడు నన్ను అనుగ్రహించి నా బుద్ధిలో ఉన్న దోషాలకు బయటకు లాగి కాల్చి బూడిచ్చేయి. ఇదంతా నీ అనుగ్రహం చేసే పని. అవుట్ ఆఫ్ యువర్ మెరిసీ, నీ మెరిసీ వల్ల ఈ పని అంతా జరుగుతూ ఉండాలి. అరుణాచల మనసు స్మరించు వారుల అహము నిర్మూలించు అరుణాచల. నీ దయ లేకుండా నేను స్మరించగా స్మరించగా నీ స్మరించగా ఏమవుతున్నట్టే నా దేహభావన తగ్గిపోతుంది. నా ప్రతి మనిషిని బంధించేది వాడు రూపబుద్ధి, వాడు నామబుద్ధి. ఇక్కడ మనం ఇంతమంది కూర్చున్నాం, ఇక్కడ ఎవరో ఎల్లమ్మను తిట్టాననుకోని పుల్లమ్మ కోపం రాదు, పుల్లమ్మను తిట్టాననుకోని ఎల్లమ్మ కోపం రాదు. అయితే ప్రతి మనిషి ఒక దేహం చూడండి, ఇది విని అందరూ ఇంటికి వెళ్ళిపోండి. ప్రతి మనిషి ఏదో ఒక దేహం, పర్టికులర్ దేహం, ఆ దేహం నాది, ఆ పేరు నాది, ఆ మనస్సు నాది, ఆ పరిసరాలు నాది. నీకు అర్థమవుతుంది? ఏదో పర్టికులర్ శరీరంతో, ఓ పర్టికులర్ పేరుతో, ఓ పర్టికులర్ మైండ్ తోటి ఐడెంటిఫై అవుతాడు, అంటే తాదాప్యం పొందుతాడు. అక్కడి నుంచి దుఃఖం ప్రారంభమవుతుంది. అది దుఃఖం యొక్క సోర్స్ అక్కడ ఉంది, అక్కడ కట్ చేయాలి. వేరు దుఃఖం యొక్క దుంపు అక్కడ ఉంది. నువ్వు ఒక బాడీతో, ఒక శరీరంతో తాదాప్యం పొందినంతకాలం, ఒక మనస్సుతోటి తాదాప్యం పొందుతున్నంతకాలం, ఒక పేరుతో తాదాప్యం పొందుతున్న కాలం, నువ్వు దుఃఖం నుంచి బయటికి రాలేవు. నువ్వు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఒకవేళ యోగాభ్యాసాలు చేస్తే నీకు ఫిజికల్ హెల్త్ రావచ్చు, లోపల అజ్ఞానం తాడు తెగదు, అవిద్యను సంబంధించిన తాడు తెగదు. ఏ తలంపైతే నేను దేహంతో, దేహము నేను ఏ తలంపైతే ఉందో ఆ తలంపిని నీ బంధిస్తుంది. ఆ తలంపు నుంచి నువ్వు బయటికి రాలేవు. నీకు వివేకం లేనప్పుడు, వైరాగ్యం లేనప్పుడు, మనం ఎందుకు పలానా శరీరం నాది, పలానా పేరు నాది, పలానా మనస్సు నాది, పలానా బుద్ధి నాది, పలానా ప్రాపర్టీ నాది, పలానా దేశము నాది, పలానా కులము నాది, పలానా ప్రాంతము నాది, నేను ఎర్రగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, పలానా రంగు నాది, ఇలా ఎప్పుడైతే మనం కాని దానితోటి, మనం కాని నామరూపాలతోటి, మనం కాని యాక్షన్ తోటి ఎంతకాలం అయితే మనం తాదాత్యం పొందుతున్నామో ఆ మనిషిని దుఃఖం విడిచిపెట్టగాడు. ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, శీర్షాసనాలు వేసి తపస్సులు చేసినా, అగ్నిహోత్రం మధ్యలో ఉండి తపస్సు చేసినా వాడిని అజ్ఞానం విడిచిపెట్టదు. దుఃఖం ఎక్కడుంది? దుఃఖం ఎక్కడుంది? అహంకారంలో. అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానంలోంచి వస్తుంది. అజ్ఞానం అంటే ఏమిటి? నువ్వెవడో నీకు తెలియకపోవటం అజ్ఞానం, నువ్వెవడో నీకు తెలియకపోతే అజ్ఞానం. అజ్ఞానంలోంచి అహంభావన వస్తుంది. అహంభావం ఎరైదు కానీ అహంభావం వెనకాలి మనిషి కూడా నేడు ఎలా వస్తుందో, ఆ వ్యక్తి భావన కూడా, అహంభావన కూడా, ఆ ఇండివిజువల్ ఐ కూడా, ఆ బాడీ బౌండ్ ఐ కూడా, ఆ పర్సనల్ ఐ కూడా నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. మనిషి కూడా షాడో వచ్చినట్టు. దుఃఖం ఏ మనిషిని విడిచిపెట్టదు. నీకు నీకు దేహ అలా నా దేహం నాదని నువ్వు అనుకున్నంత కాలం, ఆ దేహంతో నీకు ఐడెంటిఫికేషన్ ఐడెంటిటీ ఉన్నంతకాలం నేను దుఃఖం విడిచిపెట్టదు. అలా నా మైండ్ నాదే అనుకున్న, మీరు బాగా తెలియని వాళ్ళు అనుకుంటున్నారు అనుకోండి, మిమ్మల్ని మీరు ఎవరైనా వచ్చి మనం తెలివి తక్కువ అంటారు అనుకోండి, వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. ఇంచి మీ లోపల నేను తెలివి అయినాను అనుకోవటం వల్ల ఇది వచ్చేస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు మీరు, అనుకోవటం వల్ల మన దుఃఖం ప్రారంభం. రామకృష్ణుడనా అండి. ఈ భక్తి చేసే పని టెక్నాలజీ చేయలేదు, సైన్స్ చేయలేదు. భక్తి ఏ పని అయితే చేయగలదో ఆ భక్తి, ఆ భక్తి పని చేసే పని టెక్నాలజీ చేయలేదు, సైన్స్ చేయలేదు. భక్తి అంటే భక్తి చేయాలి. భగవంతుడితో భక్తి లేకుండా భగవంతుడితో మనకు అనుసంధానం కుదరదు. భక్తి వల్ల అనేక మహిమలు జరుగుతాయి, అనేక మిరేకల్స్ జరుగుతాయి, అసాధ్యాలు కూడా సాధ్యాలు అవుతాయి. అయితే నా హృదయంలో ఉన్నటువంటి అంతర్యామితో అనుసంధానం చేసేది ఒక భక్తి మాత్రమే. మీరు ఇంటికాడ పని చేసుకుంటా అంటే భక్తి ఉంటేనే మీకు శ్రద్ధ కలుగుతుంది. పనిలో భక్తి ఉండాలి. భక్తి లేకుండా జ్ఞానం కలగదు. భక్తి లేకుండా మీరు చేసే పని పెర్ఫెక్ట్ గా మీరు చేయలేరు. అకౌంట్స్ రాసేవాడు కూడా అడిగి అకౌంట్స్ మీద భక్తి ఉంటేనే చక్కగా రాయగలరు. మీరు వంట చేసేటప్పుడు మీ వంట పట్ల భక్తి ఉంటేనే మీరు ఆ వంట కూడా శ్రద్ధగా చేయగలరు. భక్తి ఉన్నవాడికి క్రమశిక్షణ ఉంటుంది, భక్తి ఉన్నవాడికి నిర్లక్ష్యం ఉండదు. భక్తి లేనివాడికి నిర్లక్ష్యం ఉంటుంది, భక్తి ఉన్నవాడికి నిర్లక్ష్యం ఉండదు. అయితే పని కూడా సక్రమంగా జరుగుతుంది. నీకు ఏహం, భక్తి ఉన్నవాడికి ఏహం ఉంటుంది, పరం ఉంటుంది. సకాలంలో నిద్రలోంచి బయటకు వచ్చినవాడు సకాలంలో ఆఫీస్కి వెళ్తాడు, సకాలంలో స్నానం చేసేవాడు సకాలంలో పూజ చేస్తాడు. అంటే భక్తి ఉన్నవాడికి ఆ టైం సెన్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. అంటే మనం ఎంతసేపు బయటే చూడటం లోపల కూడా చూసుకుంటాడు, మన లోపల ఏం జరుగుతానన్నాడు. మనకు ప్రెస్ పాయింట్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్స్. మామూలుగా చూడండి, ఫైనాన్స్ ఇచ్చిన మీ ఫైనాన్స్ మీరు చూసుకున్నప్పుడు మనకు అప్పు ఎంత ఉంది, నిలవ ఎంత ఉంది అనుకుంటూ ఉంటారు. మనకి ఇంత నిలవ ఉంది, ఇంత అప్పు ఉందని మీరు ఎలా చూసుకుంటారు? మీరు లోపల చూసుకుని ఆ లోచూపు చూసుకుని మనకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఏ బలహీనతల్లోంచి మనం బయటకు రావాలి, ఏ బలహీనతల్లోంచి మనం బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఎందుకు రాలేకపోతున్నాం అని భగవంతుని ప్రార్థించి, భగవంతుని ఆశ్రయించి, ఆయన సపోర్ట్ అడిగి మనం ఆ బలహీనతల్లోంచి బయటకు వస్తే ఆ ఈశ్వరుడు మనకు స్వరూపంగానే వ్యక్తం అవుతాడు. ఇంకోటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మనకంటే తెలివిగలవాడు ఈశ్వరుడు, మనకంటే వివేకవంతుడు, మనకంటే శక్తివంతుడు. అంతేకాదు, మనకేది మంచిదో మనకంటే ఎక్కువ ఈశ్వరుడికి తెలుసు, వాడు దేవుడు. మీరెవరు మతాలు మార్చుకోవద్దు. మనం మోక్షం పొందడానికి తగిన సామాగ్రం అంతా మన మతంలోనే ఉంది. ఎవరైనా మీకు ఈ ప్రలోభం మాటలు చెప్పి ఆ మాటల్లో పడి మీరు మతాలను మార్చుకోవద్దు. ఎవరో మతాలను మార్చుకోకండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఆరుద్రుడు అన్నాడు, వెనుకటి నుంచి ఉన్న ఈశ్వరుడే వెంకటేశ్వరుడు. వెనుకటి కాలానికి, వెనుకటి నుంచి ఈ సృష్టి లేనప్పటి నుంచి ఏ పదార్థం అయితే, ఏ బ్రహ్మ పదార్థం అయితే ఉందో, ఏ ఈశ్వరుడు అయితే ఉన్నాడో వాడే వెంకటేశ్వరుడు అని. వెనుకటి నుంచి ఉన్నవాడు ఈశ్వరుడే వెంకటేశ్వరుడు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మీ కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడతారు, కానీ నామం చేసినప్పుడు మరి గట్టిగా అనలేరు. మనకి ఏదైనా కోపం వచ్చిందనుకోని బిగ్గరగా మాట్లాడతాం, కానీ నామం చేసేటప్పుడు యాంత్రికంగా చేస్తాం. కానీ మనస్సును అక్కడ పెట్టకూడదు, ఆయన అక్కడ పెట్టి మనం చేయటం ఏం చేదండి? ఇష్టం లేని పనులు ఏమని. నాకు ఆనందరాజు గారు ఒకే మాట నాకు తరచుగా గుర్తొస్తాను. మా ఆవిడ గుమ్మలూరు అని పేరు ఏం పేరు అప్పలరాజు గారు, మేము కూర్చొని నన్ను అప్పలరాజు గారు పరిచయం చేసి ఒకే మాట నాకు గుర్తొస్తుంది. ఈ లోకం ఎంత నిజంగా కనిపిస్తుందో, నిజంగా కనిపిస్తే అంత నిజం కాదు. ఆయన కూడా అనాలనలేదు, యాక్సిడెంట్లుగా అన్నారేమనిపిస్తుంది నాకు. ఆలోచించనలేదు, మామూలుగా కాకతాళీయంగా నోట్ అంటే ఈ మాట వచ్చింది. ఈ లోకం ఎంత నిజంగా కనిపిస్తుందో అంత నిజంగా కాదు. మనం ఏమనుకుంటున్నాం అంటే లోకం నిజం, ఈశ్వరుడు అసత్యం అనుకుంటున్నాం. నోటితో చెప్తున్నాం ఈశ్వరుడు నిజం, ఈశ్వరుడు నిజం, లోకం అసత్యం అని. ఈశ్వరుడు సత్యం, లోకం అసత్యం అని నోటితో చెబుతున్నాం. మన అనుభవంలో ఏంటంటే లోకం సత్యం, ఈశ్వరుడు అసత్యం అని. అటువంటిప్పుడు దైవనామం నిండు మనస్తాడు మన ఆలయం. మర్యాద కోసం ఏం చెప్పి చేస్తాం? మర్యాద కోసం నామే అని చెప్పి చేస్తాం. మీకు కోపం వస్తే మటుకు తెలుస్తుంది, అప్పుడు దగ్గరగా మాట్లాడతారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే రుద్రాయ. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ద్వితీయం లేదు. ద్వైతం మాయ, ద్వైతం మాయ, అద్వైతం జ్ఞానం. ద్వైతం అజ్ఞానం, అద్వైతం జ్ఞానం. ద్వైతం మాయ, అద్వైతం బ్రహ్మం. ద్వైతం అసత్యం, అద్వైతం సత్యం అని కృష్ణుడు చెప్తూ ఇదంతా వాసుదేవమయం. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఇదంతా లోపల బ్రహ్మం, బయట బ్రహ్మం. ఇదంతా బ్రహ్మమయం, ఇదంతా వాసుదేవమయం. అద్వితీయం అంటూ లేనా లేదు. ఓ అర్జున, అది ఎప్పుడు తెలుస్తుంది? నీ కడసారి జన్మలో కాని అనుభవం నీకు రాదు. అనుభవం వచ్చిందా నీకు? ఇదంతా వాసుదేవమయం, ఇదంతా బ్రహ్మమయం. ఎటు చూసినా బ్రహ్మమే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే. ఇది అర్జున, బహుజన్మల సుకృతం వల్ల, బహుజన్యం వల్ల, పుణ్య పరిపాకం వల్ల ఇది నీకు అనుభవంలోకి వస్తుంది. అనుభవం నీకు వచ్చిందా? అది కడసారి జన్మ, అది చివరి జన్మ. నువ్వు మళ్ళీ శవాలను మోయక్కర్లేదు. అది చివరి జన్మ. ఇదంతా వాసుదేవమయం, ఇదంతా బ్రహ్మమయం. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అది బ్రహ్మం అనే అనుభవం నీకు చివరి జన్మలో కాని రాదు. నీ బుద్ధిలోని దోషాల నుంచి విడుదల చేసుకుని ప్రార్థన చేసి, జపం చేసి, ధ్యానం చేసి, విచారణ చేసి, నిష్కామకర్మ చేసి, నిష్కామ భక్తి చెల్లించి, ఆ ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించి ఎన్నో జన్మలు కృషి చేస్తే దాని పంట తాలూకు అప్పుడే వస్తుంది. అయ్యా అర్జున, ఇదంతా వాసుదేవమయం, ఇదంతా బ్రహ్మమయం. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, రెండవది ద్వితీయం అంటూ లేదు అనే అనుభవం నీకు వచ్చినప్పుడు అది నీ కడసారి జన్మ, అది చివరి జన్మ. అది ఎప్పుడు? నీ పుణ్యం పండినప్పుడు మటుకే వస్తుంది. నీ పుణ్యం పంటకొచ్చినప్పుడే నీకు అనుభవంలోకి వస్తుంది. నువ్వు పూర్వజన్మల నుంచి చేసుకుంటున్న పుణ్యం అది పంటకొచ్చినప్పుడే ఈ బ్రహ్మానుభవం నీకు కలుగుతుంది. ఇదంతా వాసుదేవుడి మయమే, భిన్నంగా ఏమీ లేదు. అంత వాసుదేవుడే. భగవంతుడు ఎక్కడ ఉన్నాడని కాదు, ఎక్కడ లేడు అసలు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడని మనం అడుగుతాం, అసలు ఎక్కడ లేడని. అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద. ఆ అనుభవం నీకు ఇప్పుడు చివరి కడసారి జన్మలో కలుగుతుంది. నీకు అనుభవం కలిగిందా? నువ్వు శవాలను మోయవలసిన పని లేదు. స్వామి శివానంద ఒక మాట ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు, నీకు ఎదురైనా అదృష్టం వస్తుంది అనుకోండి, వస్తే రాను దాంతో కలిసిపోవద్దు. దురదృష్టం వస్తుంది అనుకోండి, వస్తే రాను నీ ప్రారంభంలో ఏది ఉంటుంది వస్తుంది అందులో కలిసిపోదు. ఈవెన్ దిశ్యులు పాసవి, ఈవెన్ దిశ్యులు పాసవి, ఈవెన్ దిశ్యులు పాసవి. నీకు అదృష్టం వచ్చింది అనుకోండి అందులో కలిసిపోదు, కాల ప్రవాహం ఇది కూడా కొట్టుకుపోతుంది. దురదృష్టం వచ్చింది అనుకోండి అది కూడా నిలబడదు కాల ప్రవాహంలో, అది కూడా కొట్టుకుపోతుంది. ఈ మన దేహం వచ్చింది, దేహం ఏమైనా 1000 సంవత్సరాలు ఉంటుందా? అందుకని దేహం వచ్చింది, దేహమైనా 1000 సంవత్సరాలు ఉంటుంది, కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. నీకు ఏదైనా మంచి రోజులు వచ్చాయి అనుకోండి గర్వపడకండి. ఈవెన్ దిశ్యులు పాసవి, ఈవెన్ దిశ్యులు పాసవి, ఈవెన్ దిశ్యులు పాసవి. నీకు అదృష్టం వచ్చిందా? అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. దురదృష్టం వచ్చిందే అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. మీకు ఏదైనా చెడ్డ రోజులు వచ్చినాయే అవి కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. మీకు ఏదైనా మంచి రోజులు వచ్చినాయే అవి ఎప్పుడు నిలబడవు, అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఈవెన్ దిశ్యులు పాసవే, ఈవెన్ దిశ్యులు పాసవే. అంచేది మీకు మంచి మంచి కలిగితే పొంగిపోకండి, అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఏదైనా చెడ్డ వస్తే కుంగిపోకండి, ఆ చెడ్డ కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఏదో నిలబడదు కాల ప్రవాహంలో. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. గోదావరి నదికి వరద వచ్చినప్పుడు ఆంబోతులు కూడా కొట్టుకుపోతాయి, ఆ వరద వచ్చినప్పుడు పెద్ద పెద్ద దొంగలు కూడా కొట్టుకుపోతాయి. నీకెంత అదృష్టం కలిగినా కాల సామ్రాజ్యాలు అంతరించిపోయినాయి. మొఘలాయ సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించిపోయింది. అదే వాల్మీకి చెప్తాడు, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. నువ్వు కాల ప్రవాహానికి ఎదురు ఏదలేవు, ప్రతిదీ సామ్రాజ్యాలే కొట్టిపోతే కాల ప్రవాహం. అయితే మీరు దేన్ని చూసుకుని గర్వం పొందకండి, దేన్ని చూసుకుని మీ వినయాన్ని పోగొట్టుకోవద్దు. అన్ని కాలం నీ శరీరంతో సహా అన్ని కాల ప్రవాహం, కాలం ఇడ్చుకుపోతుంది ప్రతిదీని. నువ్వు ఏదో చెయ్యి అడ్డం పెడితే ఆగదు. ఇప్పుడు గాలివాన వస్తాననుకోండి, నా చెయ్యిలా అడ్డం పెడితే గాలివాన ఆగుతుందే? కాలం అంత వేగంగా వస్తుంది. మీకు ఏదైనా మంచి రోజులు వస్తే గర్వపడకండి, అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. బ్యాడ్ డేస్ వస్తే కుంగిపోకండి, అవి కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. నథింగ్ ఈజ్ టూ, వాళ్ళు మీకు చెప్తాడు, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. నాకు ఇంకోటి బాగా గుర్తు వస్తూ ఉంటుంది, బాగా ఇష్టం. మనం రాగద్వేషాలు తగ్గించుకోవాలని చిన్న చిన్న ఉద్రేకాలు పెట్టుకుని ఆప్యాయతలు పోగొట్టుకోవాల్సిన పని లేదు. చిన్న చిన్న సంతోషాల కోసం మనుషులను ఆప్యాయంగా చూడటం మానుకోక్కర్లేదు. ఒకసారి మన గర్వం ఇతర మనుషుల్ని, మన గర్వమే ఇతర మనుషుల్ని తక్కువ అంచనా వేస్తుంది. ఒకటి స్టేటస్ ఉన్నప్పటికీ రావణాసుడు కుమారుడు ఇంద్రజిత్ బాగా తక్కువ అంచనా చేసి మాట్లాడతాడు లక్ష్మణుని రాముడిని. అప్పుడు విభీషణుడు అంటాడు, నీ గర్వం వల్ల వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావు రామ లక్ష్మణుడు. ఆ సోదర ప్రేమ. లక్ష్మణుడు ఒక అస్త్రం ప్రయోగిస్తే, ఇంద్రజిత్తు ఒక అస్త్రం ప్రయోగిస్తే లక్ష్మణుడికి మూర్చ వచ్చింది. అప్పుడు రాముడు అంటాడు, సీత లాంటి భార్య నాకు దొరకవచ్చు, కౌశల్య లాంటి తల్లి కూడా దొరకవచ్చు, భరతుడు లాంటి సోదరుడు కూడా మన ఇంకే కొన్ని ఉదాహరణలు చెప్తాడు. లేకపోతే సుగ్రీవుడు విభీషణ్ లాంటి అనుచరులు కూడా దొరకవచ్చు, సీతమ్మ లాంటి భార్య కూడా దొరకవచ్చు, కౌశల్య లాంటి తల్లి దొరకవచ్చు, కానీ లక్ష్మణ్ లాంటి సోదరుని పొందటం చాలా కష్టం. ఇప్పుడు మనల్ని ప్రతి ఎవరైనా సంప్రదించకపోతే మనకు కోపం వస్తుంది. ఒకసారి ఆ పంచవటిలో ఏదో పర్ణశాల ఏమంటాడు రాముడు, మనం ఉండాలి కదా కొంతకాలం, పర్ణశాల ఏమంటాడు, ఎక్కడ ఏమంటాడని అడుగుతాడు లక్ష్మణుడు. నువ్వే ఆలోచించేయి అంటాడు. నేను ఆలోచించేయటంటే పలానా చోట పర్ణశాల కట్టమంటే కడతాను, తొందరగా నేను పెద్దవాళ్ళు చేసేయకండి, పెద్దవాళ్ళు మీరు ఉన్నారు కదా అంటాడు లక్ష్మణుడు. మీరు చెబితే చేయటానికే పనికి వస్తాను నేను, మీరు చెబితే నేను చేయటానికి పనికి వస్తాను. పర్ణశాల పలానా చోట నిర్మించమంటే నిర్మిస్తాను. అంటే మనం తొందరగా పెద్దరికాన్ని కోరుకుంటాం, లక్ష్మణుడి పెద్దరికాన్ని కోరుకోలేదు. వాలి చనిపోయినప్పుడు తార అంటుంది వాలి భార్య, వాలికి ఉపద్రవమైన కోపం, ఆడి కోపం వాడికి చావును తీసుకొచ్చు. వాలికి ఉపద్రవమైన కోపం, ఆడి కోపం వాడికి చావును తీసుకొచ్చింది. తార అంటుంది, నేను చెప్పిన మాటను వినలేదు, నీ కోపం నేను చెప్పిన మాటలు విననివ్వలేదు. కోపం అగ్నిహోత్రం లాంటిది, నీ కోపం నేను చెప్పిన మాటలు విననివ్వలేదు. శుభ్రంగా మంచం మీద పరుపులు వేసుకుని పరుపుల పైన హాయిగా పడుకోవలసింది, నిద్రపోవలసిన వాడు నువ్వు. భూమిని కౌగిలించుకుని భూమిని అంటిపెట్టుకుని ఇలా పడున్నావా శవమయ్యా అంటాడు వాళ్ళు. అంటే వాలి ఉపద్రవమైన కోపం మాట, ఆ కోపం వల్ల వాడికి మరణం తొందరగా వచ్చిందాడు. అంటే నీ కోపం ఏం చేసినంటే హాయిగా మంచమే పడుకుని పరుపునే పడుకుని సుఖం ఉండవలసిన వాడు నువ్వు, భూమిని కౌగిలించుకుని ఎలా పడి ఉన్నావు వాలి అంటుంది. అంటే ఎంత దూరం నీ కోపం తీసుకొచ్చింది. రాముడిని ఏం అనలేదు, వాడి భర్తనే అంటుంది అలాగా, నీ కోపం ఈ పరిస్థితికి నీ తీసుకొచ్చిందని. రాముడు కాకపోతే ఇంకోటి మరణం, ఇంకోటి చేతిలో మరణిస్తా, నీ కోపమే నీకు మరణాన్ని తీసుకొచ్చిందని. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇష్టం ఈ రాగం అనండి, ద్వేషం అనండి, కోపాలని, ఇవన్నీ మనలో ఉన్న రాక్షసులు. బయట ఉన్న రాక్షసులను కంటే లోపల ఉన్న రాక్షసులను జయించడం కష్టం. ఆ లోపల ఉన్న రాక్షసుల్ని మహావీరుడు మహావర్ధమానుని జయించాడు కాబట్టే వాడికి మహావీరుడు బిరుదు వచ్చింది. ఆ మహావీరుడి కోసం నేను ప్రభుత్వం సెలవిచ్చింది. వాడు జైన మత ఆచార్యుడు. పొద్దున్న సభ, పొద్దున ఎద్దిన భావం, పొద్దున ఒక సభ జరిగింది. అందరూ ఆనందరాజు గారిని, ఆనందరాజు గారిని తలపెట్టుకున్నారు. ఆనందరాజు గారి గురించి పొద్దున వక్తలు ఏ భావాలైతే చెప్పారో, మనం ఏ భావాలైతే పొద్దున్న అనుకున్నాము, ఇప్పుడు మనం ఆనందరాజు గారి గురించి, ఆనందరాజు గారి పేరు మీద ఏ జ్ఞాన యజ్ఞం అయితే జరుపుకున్నాము, ఆనందరాజు గారి గురించి మనం ఎలా తలపెట్టుకున్నాము, ఆనందరాజు గారి గురించి ఇవాళ ఉదయం మొదలు సాయంత్రం వరకు ఎటువంటి తలంపులు మనకు వచ్చినాయో, ఇవన్నీ కూడా ఆనందరాజు గారు ఏ జన్మలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఆనందరాజు గారు ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా, ఏ జన్మలో ఉన్నా, మన ఆలోచనలు ఆయన పట్ల మనకున్న సహృదయాన్ని, వారి కుటుంబ సభ్యులు ఆయన పేరు మీద చేసుకున్నటువంటి మంచి కార్యక్రమాలను, ఇవన్నీ ఈశ్వరుడు తపా పని చేసి ఆనందరాజు గారికి అందజేస్తాడు. నేను ఆనందరాజు గారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఇది చెప్తున్నాను. మీకు వచ్చే ఆలోచనలు, నాకు వచ్చే ఆలోచనలు, ఆనందరాజు గారిని ఉదయించి మనం ఏదో రూపంలో స్మరించుకుంటున్నాం. మన మంచి ఆలోచనలు, ఆయనకున్న క్రమశిక్షణ, ఆయనకున్న నేర్పు, ఆయనకున్న ఓర్పు, ఆయన గురించి ఏం మనం మాట్లాడుకుంటున్నాము, ఆయన పట్ల మనకు ఎటువంటి సహృదయం ఉందో, వారి కుటుంబ సభ్యులు ఆయన పేరు మీద చేస్తున్నటువంటి సత్కర్మలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, ఇదంతా కూడా ఇదంతా మేళవించి, ఇదంతా సమగ్రం చేసి, ఇదంతా రివ్యూ చేసి, ఒకసారి సమీక్ష జరిపి, అందరూ చెప్పిన మాటలు సారాంశం చేసి, ఈ పుణ్యం ఇప్పుడు రామందరాజు గారు ఏ లోకంలో ఉన్నా, ఆ జీవుడు ఎక్కడున్నా, ఒక శరీరాన్ని ఎక్కడైనా ధరించున్నా, శరీరం లేకుండా ఏదో ఒక లోకంలో ఆయన ఎక్కడున్నప్పటికీ ఏ రూపంలో ఉన్నప్పటికీ మన యొక్క సహృదయాన్ని ఆనందరాజు దగ్గరికి అందజేస్తాడు. అలా అందజేసేవాడు ఈశ్వరుడు, వాడే ఈశ్వరుడు అని అంటాడు. అయితే ఈశ్వరుడు అందజేయగలడని మీరు అనుకోవచ్చు. ఈశ్వరుడికి అసాధ్యం అంటే ఏమంటే, మన శరీరం చనిపోయాక మనం ఎక్కడుంటామో ఏ లోకంలో ఉంటామో ఈశ్వరుడు దాకా ఇంతకు మన గురువు కూడా తెలుస్తూ ఉంటాం. ఈశ్వరుడి దాకా వెళ్ళొద్దు మీరు. మన శరీరం చనిపోయిన తర్వాత ఎక్కడుంటామో మన గురువు కూడా తెలుస్తూ ఉంటుంది. అవసరమైతే మన కోసం శరీరం ధరించి వస్తాడు వాడి గురువు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇదివరకు రెండు మూడు మీటింగ్లు చెప్పుకున్నాం. యజ్ఞాల్లో ఏముంది, యాగాల్లో ఏముంది, వ్రతాల్లో ఏముంది, పుణ్య దానాల్లో ఏముంది, ధర్మాల్లో ఏముంది, ఏముంది ఈ లోకంలో, ఏముంది ఇష్టాల్లో, ఏముంది అయిష్టాల్లో, ఉన్నదంతా గురువు అనుగ్రహంలోనే, గురువు దయలోనే శాంతి ఉంది, సుఖం ఉంది. ఏముంది, ఎవరింటికి వెళ్ళి చూస్తున్నా ఏముంది ఈ లోకంలో, యజ్ఞాల్లో ఏముంది, యాగాల్లో ఏముంది, దానాల్లో ఏముంది, ధర్మాల్లో ఏముంది, ఇష్టాల్లో ఏముంది, అయిష్టాల్లో ఏముంది, ఒక గురువు అనుగ్రహంలోనే, ఒక ఈశ్వరు అనుగ్రహంలోనే సుఖం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది. ఈశ్వరుడు అనుగ్రహంలోనే సుఖం ఉంది. అక్కడ తప్పించి ఏముంది ఈ లోకంలో, ఎవరింటికెళ్ళి చూస్తున్నా ఏముంది ఈ లోకంలో.